kafayı menetsin diye. Kafayı menetsin diye. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yoma prachodaya. Om bhur bhuvasvaha. Dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya. Om bhur bhuvasvaha satsavitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodaya.
పడితే అదురు వస్తుంది, అంటే ఈ యాంగిల్లో పెట్టు మైక్రోఫోన్ తో గాలి వెళ్ళకూడదు. అక్కడ ఓకే. ఈ యాంగిల్
గరుర్ బ్రహ్మ గరుర్ విష్ణు గరుర్ దేవో మహేశ్వర గరసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఈనాడు మనం ఇక్కడ చదువుతున్నటువంటి సబ్జెక్ట్ రానున్న జీవితాలలో, రానున్న సంవత్సరాలలో, రానున్న యుగాలలో. ఇది విశ్వవిద్యాలయంలో చెప్పబడేటటువంటి సబ్జెక్ట్ గా మారుతుంది. ఎందుకంటే ఈనాడు విశ్వవిద్యాలయాలలో చెప్పబడేటటువంటి చదువులు మనిషి పుట్టకూటికి మాత్రమే తప్ప ఎలా జీవించాలి, అసలు ఎందుకు జీవించాలి, మానవ జాతి యొక్క ప్రకృతిలో పరిణామ క్రమములో పాత్ర ఏమిటో తెలియదు. అది తెలియనప్పుడు మిగతా జంతువులకి మనిషికి ఏమి తేడా లేదు. ప్రాబబ్లీ మిగతా ప్రాణుల కంటే చాలా బలహీనమైనటువంటి వ్యక్తి మనిషి. ఇంచేత ఈ జంప్ చాలా స్పష్టంగా మీకు అవగాహన ఉండాలి. ఇంచేత మనము చెప్పేటటువంటి ఆధ్యాత్మికత మీరు అనుకునేటటువంటి పూజా కర్మకాండలు కాదు, మీరు చేసుకునేటటువంటి దేవతా ఉపాసనలు కాదు, మీరు అనుకునేటటువంటి మంత్రతంత్ర విద్యలు కావు. మీకేమీ తెలియదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాని గురించి అన్నది ముందు ఒక క్లియర్ కట్ కాన్సెప్ట్ ఉండండి. పదాలు అప్రాచీన పదాలే వాడతాం మనం, కానీ భావాలు కొత్తవి. యాటమ్ అనేది డాల్టన్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ ఇండివిజువల్. పరమాణువు అనే పదము డాల్టన్ వాడినప్పుడు అతని ఉద్దేశంలో ఏంటంటే పరమాణువు అంటే అర్థం ఏంటంటే దట్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్, దేన్నైతే మనము విభజించలేము. ఇప్పుడు యాటమ్ అనే మాట వాడుతున్నాం కానీ కాన్సెప్ట్ మారిపోయింది. యాటమ్ అంటే ఇట్ ఈస్ డివిజిబుల్, దాన్ని విభజించగలము. విభజించటమే మాత్రమే కాదు, ప్రతి యాటము మూడే మూడు మూల ముఖ్యమైనటువంటి కణాలతో నిర్మించబడింది. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్తున్నాం. డాల్టన్ చెప్పినప్పుడు ఎలక్ట్రాను లేదు, ప్రోటాను లేదు, న్యూట్రాను లేదు, అసలు అది విభజించలేము. ఇంకా ముందుకు వెళ్ళింది యాటమ్, ఇంకా అది యాటమ్ కాదు, యాటమిక్ ఎనర్జీ అన్నారు. అసలు పరమాణువు లేనే లేదు, ఉన్నది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ పరమాణు రూపం దాల్చింది. మాస్ ఎనర్జీ ఈక్వివలెంట్, ఎనర్జీ పదార్థంగా మారుతుంది, పదార్థమే కానీ యాటమ్ అని అంటాం. కానీ తేడా చాలా ఉంది. డాల్టన్ టైంలో యాటమిక్ ఎనర్జీ లేదు. అలాగే మీరు చేసుకునేటటువంటి, మీరు చేసేటటువంటి పూజా ఉపాసన కర్మకాండలో శక్తి లేదు. శక్తి లేదు కనుక నవ్వులు పాలు అవుతుంది. భారతీయ ఆధ్యాత్మికత నవ్వులు పాలు అవటానికి కారణం ఏమిటి అంటే మనము ఆ భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అసలైన తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ఉదాహరణకి గాయత్రి మంత్రమే తీసుకుంటే మనకి రెండు మూడు పేర్లు మాత్రమే కనిపిస్తాయి, ఓ విశ్వామిత్రుడు, ఓ వశిష్ఠుడు పురాతన కాలంలో. ఈ కాలంలో అయితే దయానంద సరస్వతి, శ్రీరామ్ శర్మ ఆచార్య. అంటే ఇంకా గాయత్రి మంత్రం, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దయానంద సరస్వతి, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు తప్ప ఇంకెవరు చేయలేదా? నాకు తెలిసి భారతదేశంలోనే కొన్ని కోట్ల మంది చేస్తూనే ఉన్నారు, సంవత్సరాలు తరబడి చేస్తూనే ఉన్నారు, యుగాలు తరబడి చేస్తూనే ఉన్నారు. ఫలితము శూన్యం. దానికి కారణం ఏంటి అంటే మనిషి ఎందుకో ఆధ్యాత్మీయత దగ్గరికి వచ్చేసరికల్లా వాడు బుర్ర పనిచేయడం మానేస్తుంది. హీ బికమ్స్ ద గ్రేటెస్ట్ ఫూల్ ఆన్ ఎర్త్. ఆధ్యాత్మీయత దగ్గరికి వచ్చినప్పుడే వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. గోదానం చెయ్యాలి అని ఉంది శాస్త్రాల్లో. గోదానం చేయాలి అంటే ఏం దానం చేయాలి? ఆవుని దానం చేయాలి. వీడేం చేస్తాడు? రూపాయి పావులా ఇచ్చి గోదానం అంటాడు. నాకు తెలియదు అసలు ఆ మూర్ఖత్వం ఎలా వచ్చిందో. ఆ మూర్ఖత్వానికి మీరు ఓటు ఎందుకు వేస్తున్నారు? వేస్తే గోదానం చేయి, ఆవుని దానం చేయి, లబ్ధి చేయి బాక. రూపాయి పావులా ఇచ్చి నేను గోదానం చేశానని నువ్వు గాబరాపడి ఆ పురోహితుడు నీతో కూడా రైట్ అమ్మా నువ్వు ఇచ్చిన రూపాయి పావులతో నీ పితరులు తరించిపోయారు అంటే భావం అర్థమవుతుంది. నేను చెప్తున్నాను రూపాయి పావులాకి ఎవడైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానంటే వాడి దగ్గర వెంటబడతారా? మీరు మన చూసి నవ్వుతారు. మీరు రూపాయి పావులాకి ఇంజనీరింగ్ సీట్ ఎవడ ఇవ్వడయ్యా బాబు, వేలల్లో ఉంటుంది, కావాలంటే లక్షల్లో కూడా ఉంటుంది సంవత్సరం తిరిగేసరికి. ఈ ఫూలిష్నెస్ వల్ల ఆధ్యాత్మికత మొత్తము తన యొక్క వైజ్ఞానికత కోల్పోయింది. రూపాయి పావులాకేం వస్తుంది మీకు? ఈ మధ్య ప్లాస్టిక్ బొమ్మలు కూడా రావేమో అవి, ఒకప్పుడు వచ్చేవేమో కానీ ఇప్పుడు ఆవుకి ప్లాస్టిక్ బొమ్మ కూడా ఏదో 200 300 చూశాను ఎక్కడో బొమ్మ ప్లాస్టిక్ బొమ్మట. అంటే ఆధ్యాత్మికతలో మొట్టమొదట మీరు నేర్చుకోవలసింది ఏంటంటే మీరు పడిన శ్రమకి తుల్యమైనటువంటి ఫలితమే వస్తుంది. ఈ ఫార్ములా మర్చిపోకండి ఎప్పుడు కూడా. మీరు ఎంత కష్టపడ్డారు అన్నది చాలా ముఖ్యం, కానీ కష్టపడటం మాత్రమే సరిపోదు, తన్మయత్వం కావాలి. రోజు కాలేజీకి వెళ్తున్నాను, పాఠాలు వింటున్నాను, వస్తున్నాను, కానీ పాఠము తన్మయత్వంతో మనస్సు పెట్టి వినకపోతే ఏమవుతుంది? చెత్త. శ్రమ ఒక్కటే సరిపోదు, శ్రమతో పాటు తన్మయత్వం కావాలి. తన్మయత్వం ఒకటే సరిపోదు, దాంతోపాటు శ్రద్ధ కావాలి. శ్రద్ధ అనేది మనం పూర్తిగా మర్చిపోయాం. శ్రద్ధ అంటే ఏంటో కూడా తెలియదు. చాలా మంది సో కాల్డ్ ఇంటలెక్చువల్ జైన్స్ హూ ఆర్ ఫైన్ మై వే దే ఆర్ ఫూల్. శ్రద్ధ అంటే బ్లైండ్ బిలీఫ్ అని డిఫైన్ చేస్తారు. బ్లైండ్ బిలీఫ్ అంటే గుడ్డి నమ్మకం. శ్రద్ధ గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయమైనటువంటి నమ్మకం. సైంటిఫిక్ ఫెయిత్ ని శ్రద్ధ అంటారు. ఏంటి సైంటిఫిక్ ఫెయిత్? రెండు పదార్థాలు, తెలిసిన పదార్థాలు కలిపితే మూడో పదార్థం ఏం తయారవుతుందో కూడా మీరు చెప్పగలరు. నీళ్లలో ఉప్పు కలిపారు, పంచదార కలిపారు ఉప్పు కలిపిన నీటిలో, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉప్పుగాను ఉంటుంది, తీపిగాను ఉంటుంది. ఇది మీకు ఎలా తెలిసింది? మీరు రుచి చూడలేదు కదా రెండు కలిపాక. రుచి చూడకపోయినా మీరు చెప్పగలరు ఉప్పు కలిపిన నీటిలో పంచదార వేస్తే అది ఉప్పుగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది. ఉప్పు ఎక్కువ అవుతే ఉప్పుగా ఎక్కువగా ఉంటుంది, పంచదార ఎక్కువ అవుతే తీపి ఎక్కువ అవుతుంది. ఇది మీరు చూడకుండా చెప్పగలుగుతున్నారు బ్లైండ్ గా. కానీ ఇట్ ఈస్ ఫెయిత్, సైంటిఫిక్ ఫెయిత్. లాజిక్ అర్థమైంది, సైంటిఫిక్ ఫెయిత్ అంటే అర్థం ఏంటి? మీరు చూడక్కర్లేదు రుచి, కానీ ఇట్ ఈస్ ఎ సైన్స్. దాన్ని శ్రద్ధ అంటాం. చాలా మందికి శ్రద్ధ అంటే ఏంటో తెలియటం లే. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధ సయేవత. నీ శ్రద్ధ ఎలాంటిదో నువ్వు అలాగే తయారవుతావు. నీకు దేని మీద శ్రద్ధ ఉన్నది? ఈనాడు మిక్తికి ఇప్పుడు నేను చెప్పేనే సైంటిఫిక్ ఫెయిత్ దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. డబ్బుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. అందుకోసం కదా డబ్బు కావాలనేది. డబ్బు కావాలి అనేది నువ్వు ఎందుకు కావాలంటున్నావు? దానివల్ల సమస్యలు తీరిపోతాయి. మరి క్యాన్సర్ డబ్బు ఉంటే తగ్గదు కదా. నీ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ నువ్వు డబ్బుతో నటన కొనగలవేమో కానీ ప్రేమని కొనలేవు. చేత డబ్బుతో అన్ని సమస్యలు తీరుతాయి అనేటటువంటిది సైంటిఫిక్ స్టేట్ కాదు, శ్రద్ధ కాదు. కానీ దాని మీద మీకు శ్రద్ధ ఉంది, శ్రద్ధ ఉంది, మీకు అపోహ ఉంది. డబ్బుంటే అన్ని అయిపోతాయి, కానీ డబ్బుంటే అన్ని అవ్వవు. చాలా విషయాలలో డబ్బు లేకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ సంతోషంగా ఉన్నారేమో మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. జత ఈ మూడు ముక్కలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటంటే శ్రమ. శ్రమ పడాలి. నువ్వు చదువుకోవాలన్నా కూడా నువ్వు ఎంత శ్రమపడి చదివితే అంత లాభాలు వస్తాయి, అంత చదువు వస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో కూడా నువ్వు శ్రమ పడటం నేర్చుకోవాలి. రెండోది ఏంటి నేర్చుకోవాలి? తన్మయత్వం నేర్చుకోవాలి. నువ్వు చేసేటటువంటి పనిలో నువ్వు తన్మయుడు అవ్వాలి. ఎంత తన్మయత్వం ఉంటే అంత ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఒకే లెక్చర్ క్లాసులో అందరూ వింటారు, ఒకడికి గోల్డ్ మెడల్ వస్తుంది, ఒకడు ఫెయిల్ అవుతాడు. ఏంటి తేడా? తన్మయత్వంలో తేడా ఉంది, అవగాహనలో తేడా ఉంది. తన్మయత్వం ఒకటి సరిపోదు, శ్రద్ధ కావాలంటున్నాను. శ్రద్ధ అంటే ఏంటి? దేన్ని పట్టుకోవాలో, దేన్ని వదలాలో. ఈ మూడు ఆధ్యాత్మిక జగత్తుకి ఆధారాలు అని గుర్తుంచుకోండి. కానీ ఆధ్యాత్మిక జగత్తుకే కాదు, ప్రపంచంలో నువ్వు ఏది పొందదలుచుకున్నా ఈ మూడు ఉండాలి. శ్రమ, తన్మయత్వము, శ్రద్ధ. ఈ మూడింటిని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక జగత్తులో రకరకాలైనటువంటి మనుషులు రకరకాలైనటువంటి ఫలితాలు పొందారు ఇదివరకటి కాలంలో. కొందరు భక్తి యోగాన్ని అభ్యసించారు. అంటే వాళ్ళ ఫెయిత్ దేని మీద ఉంది? భక్తి మీద ఉంది. వాళ్ళ శ్రద్ధ భక్తి మీద ఉంది. కొందరు జ్ఞాన యోగాన్ని అభ్యసించారు. అంటే వాళ్ళ శ్రద్ధ దేని మీద ఉంది? నాలెడ్జ్ మీద ఉంది. కొందరు కర్మయోగాన్ని అభ్యసించారు. అంటే శ్రద్ధ దేని మీద ఉంది వాళ్ళకి? కర్మ, యాక్షన్ మీద ఉంది. భావం అర్థమవుతుందా? శ్రద్ధ అంటే ఏంటో ఇప్పుడు. అంచేత భక్తి యోగంతో లాభాలు పొందినటువంటి నీరాభాయి, సక్కుబాయి, ఎక్కువగా కృష్ణ చైతన్యత్వంలో ఫలితాలు పొందిన వాళ్ళు భక్తి యోగంతోనే ఫలితాలు పొందారు. శంకరాచార్యులు వారు, ఉపనిషత్కారులు, వీళ్ళందరూ జ్ఞానయోగంతో పొందారు. ఇదంతా కాకుండా కర్మయోగంతో, యాక్షన్తో, పూజలు చేస్తూ, ఉపాసనలు చేస్తూ, కర్మకాండలు చేస్తూ అనేక మంది ఫలితాలు పొందారు. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక జగత్తులో ఒక నూతన పంథ స్టార్ట్ అయింది, దాన్ని సమన్వయ యోగము అంటాం. అరవిందో దాన్ని ఇంటిగ్రల్ యోగ అన్నాడు. గురుగారు దాన్ని ప్రజ్ఞా యోగ అన్నాడు. లహరి మహర్షి దాన్ని క్రియాయోగ అన్నాడు. శ్రీరామకృష్ణ పరమహంస వాడినటువంటి మాట చాలా మందికి తెలియదు, భావముఖో భవ యోగము. ఆయనే చెప్పుకున్నాడు అది. కానీ చాలా మంది రామకృష్ణ పరమహంస శిష్యులకి కానీ మఠాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ రామకృష్ణ పరమహంస ఈ సాధన అందజేశాడు ప్రపంచానికి. ఆ సాధన పేరు ఏంటి అంటే భావముఖో భవ, అంటే భావముఖంలో ఉండు, భావస్థితిలో ఉండు అని అర్థం బెంగాలీలో. రమణ మహర్షి కూటస్థ చైతన్యము, హృదయంలో ఉన్నటువంటి నీ యొక్క చేతనత్వంలో ఉండి పనులన్నీ చెయ్యి అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కెమిస్ట్రీ చదవాలి అంటే ఆ సబ్జెక్ట్ డెవలప్ అవటానికి ముందు అనేక మంది కెమిస్టులు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి వాటిని పబ్లిక్ కి రాయల్ సొసైటీ అనేటటువంటి సంస్థ ద్వారా అందించేవారు. అప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ లేదు. లండన్ లో ఈ కెమిస్ట్ సొసైటీ ఒకటి ఉండేది, రాయల్ సొసైటీ. ఈ కెమిస్ట్రీ గురించి ప్రాక్టికల్స్ చేసిన వాళ్ళు, ఫిజిక్స్ లో ప్రాక్టికల్స్ చేసిన వాళ్ళు, సైన్స్ లో ప్రాక్టికల్స్ చేసినటువంటి వాళ్ళు, బోటనీలో ప్రాక్టికల్స్ చేసినటువంటి వాళ్ళు, జువాలజీలో ప్రాక్టికల్స్ చేసినటువంటి వాళ్ళు అప్పుడు ఏదో ఫీజు పెట్టుకునేవారు. ఒక పౌండ్లో రెండు పౌండ్లో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు.
ఫలానా ఫారడే అనేటటువంటి సైంటిస్ట్ ఈ వారం రోజుల పాటు ఆయన ఎలక్ట్రిసిటీని చేసినటువంటి ప్రయోగాలు పబ్లిక్ కి డిమాన్స్ట్రేట్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. అప్పుడు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లేదు ఫారడే టైంలో స్కూల్స్ అండ్ కాలేజెస్ లో. కానీ వాళ్ళు ఏం చేసేవారు, ఇలాగ మనం ఎలాగైతే పెట్టుకుని క్లాసెస్ అన్ని చెప్పుకుంటున్నాము అలాగే అడ్వర్టైజ్ చేసేవాళ్ళు మనం క్లాసెస్ చెప్తున్నామని. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్స్ డిమాన్స్ట్రేట్ చేసేవారు పబ్లిక్ గా. అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ లో నైట్రస్ ఆక్సైడ్ మీద ఒక సైంటిస్ట్ ప్రయోగాలు చేశాడు. పబ్లిక్ ఇలాగే చేసి చేస్తుంటే చూపు పగిలింది. తగిలితే ఆ నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ ఏమైంది, ఆ చిన్న గదిలో, పెద్ద గది ఏం కాదు, అక్కడ 30-40 మంది కంటే ఎక్కువ ఉండేవారు కదా, ఆ గదిలో స్ప్రెడ్ అయింది. ఇంకా అందరూ నవ్వుతున్న వాళ్ళు నవ్వుతో మొదలెట్టారు, ఏడుస్తున్న వాళ్ళు ఏడుతో మొదలెట్టారు. ఏ సైంటిస్ట్ అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు వాడు ఒక విచిత్రమైనటువంటి మాట వాడాడు, ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఐడియాస్, ఈ ప్రపంచము కేవలము ఆలోచనలు మాత్రమే. నైట్రస్ ఆక్సైడ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఆ సైంటిస్ట్ ఆ మాట చెప్పాడు. అంటే ఆ నైట్రస్ ఆక్సైడ్ గాలి తీల్చటం వల్ల వాడికి ఏం అనుభూతి వచ్చింది అంటే, ఈ ప్రపంచంలో ఏమీ లేదు, ఉన్నది మాత్రం ఏమిటి అంటే కేవలము ఆలోచనలు మాత్రమే. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఈ రకరకాలైనటువంటి సైంటిస్ట్ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా ఒక చోట కూర్చి కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది, ఫిజిక్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది, బాటనీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది, జువాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఆ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కెమిస్టులుగా చెప్పబడ్డారు, ఈ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఫిజిసిస్ట్ గా చెప్పబడ్డారు, ఈ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు బాటనిస్టులుగా చెప్పబడ్డారు, ఈ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు జువాలజిస్టులుగా చెప్పబడ్డారు. ద సేమ్ వే ఫర్ మ్యాథమెటిక్స్. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఆ సబ్జెక్ట్ ని చిన్న స్థాయి నుంచి ఆనాటిలో ఉన్నటువంటి స్థాయి వరకు తీసుకువెళ్లేటటువంటి టీచింగ్ మెథడాలజీ డెవలప్ అయింది. కెమిస్ట్రీ ఇలా మొదలెట్టాలి, ఫిజిక్స్ ఇలా మొదలెట్టాలి, బాటనీ ఇలా మొదలెట్టాలి, జువాలజీ ఇలా మొదలెట్టాలి. ప్లస్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివితే మెడిసిన్ చదవచ్చు, కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదివితే ఇంజనీర్ కావచ్చు. భావం అర్థమవుతుందా? అంటే అనేక మంది విభిన్న వైజ్ఞానికుల యొక్క ప్రయోగాన్ని ఒక పద్ధతిగా సమకూరుస్తే విజ్ఞానములో ఒక సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. కెమిస్ట్రీలో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సైంటిస్టుల యొక్క ఫలితాలు ఉంటాయి, ఫిజిక్స్ లో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రయోగాల ఫలితాలు ఉంటాయి. అంచేత ఫిజిక్స్ చదివిన వాడు ప్రకృతిలోని ఒక విశేష శక్తి గురించి అధ్యయనం చేస్తాడు, కెమిస్ట్రీ వాడు ప్రకృతిలోని విశేష పదార్థాల గురించి నేర్చుకుంటాడు, బాటనిస్ట్ చెట్ల గురించి నేర్చుకుంటాడు, జువాలజిస్ట్. ఈ క్లారిటీ మీకు భక్తి యోగము కర్మయోగము జ్ఞాన యోగములో ఉన్నదా? లేదు. ఉందా? ఎలా మొదలెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? భక్తి యోగం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నువ్వు ఫండమెంటల్స్ ఏంటి? చివరికి ఎక్కడికి వెళ్ళాలి వాడు? మరి జ్ఞాన యోగం ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? కర్మయోగం ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఆధ్యాత్మికతలో ఇంతకంటే ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్న మెటీరియలిజం కంటే చాలా పెద్ద సైన్స్ ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు ఆ శ్రమ తీసుకోరు క్రోడీకరించడానికి. ఏ సైంటిస్ట్ కెమిస్ట్రీ మీద ప్రయోగాలు చేశారో మీరు క్రోడీకరించారు కదా, ఏ సైంటిస్టులు ప్లూరల్ ఫిజిక్స్ అనేటటువంటి సబ్జెక్ట్ మీద ప్రయోగాలు చేశారో మీరు క్రోడీకరించారు,
ఫిజిక్స్ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ సైంటిస్ట్ చేసిన ప్రయోగాలు మీరు చదవరు. బాటనీ చదువుతున్నప్పుడు ఫిజిక్స్ లో ప్రయోగాలు కానీ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ప్రయోగాలు కానీ మీరు చదవరు. జువాలజీలో అర్థమవుతుందా? మరి ఆధ్యాత్మిక జగత్తులో ఈ మూర్ఖత్వం ఎలా వచ్చేసిందో నాకు అర్థం కాదు. నువ్వు అసలు ఏ సాధన చేస్తున్నావు, నీ లక్ష్యం ఏమిటి, నువ్వు ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ అన్ని తెలుసు, అందరూ అన్ని కబుర్లు చెప్పేవాళ్లే. ఆ మూర్ఖత్వం నుంచి బయట పడేయాలి మానవ జాతిని మొదటిది. మరి ఎవరు పడేస్తారు? ఎవరికి ఆ దమ్ము ఉన్నది? క్రోడీకరించగలిగేటటువంటి వాడికి ఆ దమ్ము ఉంటుంది, అంతే కదా. టాబ్లెట్ ఎవడైతే చేయగలిగాడో, ఇదిగోనయా నేను టాబ్లెట్ చేశాను, ఇది చేస్తే నీకు రిజల్ట్స్ వస్తాయి, ఇదిగో ఇది చేస్తే నీకు రిజల్ట్స్ వస్తాయి, ఇది చేస్తే నీకు రిజల్ట్స్ వస్తాయి. అందువల్ల లాస్ట్ పేజీ తీయండి పుస్తకంలో మీ దగ్గర ఉన్నది, ఏం రాశారు చూడండి గురువు గారు, నేను ఒక ప్రయోగాత్మక జీవితాన్ని జీవించాను, నేను ఒక ప్రయోగాత్మక జీవితాన్ని జీవించాను. అర్థమైందా? ఏ ప్రయోగాత్మక జీవితం అంటే ఈ క్రోడీకరించగలిగాడు ఆయన. ఆధ్యాత్మిక ఆదర్శములను వ్యవహారిక జీవితముతో కలుపుకుంటూ ఆంతరిక ప్రగతి మార్గంలో దారి తప్పకుండా ఎలా సఫలత పొందగలరో దీనివల్ల తెలుసుకొనగలరు. ఆ స్టేట్మెంట్ యొక్క లోతు అర్థం చేసుకోండి. ఎంత దమ్ముతో ఆయన చెప్తున్నాడో, నేను చేసినటువంటి ఈ ప్రయోగాల వల్ల ఏం చేయగలరు మీరు? ఆధ్యాత్మిక ఆదర్శములను, ఆధ్యాత్మిక ఆదర్శాలంటే మొట్టమొదటి ఆదర్శం ఏమిటి? కర్మయోగం. అంటే కర్మ ద్వారా యోగస్థితి ఎలా పొందగలరు? భక్తి యోగం అంటే భక్తి ద్వారా యోగస్థితి ఎలా పొందగలరు? జ్ఞానయోగం అంటే జ్ఞానము ద్వారా యోగస్థితి ఎలా పొందగలరు? అంటే కామన్ ఏంటి అక్కడ? యోగము. కానీ యోగం అంటే ఏంటో మర్చిపోయాం మనం. యోగం అంటే ఒకటే ఒకటి యోగం ఆధ్యాత్మిక జగత్తులో, సూర్యకిరణ విజ్ఞానము. సూర్యుడు గురించి మీకు తెలుసుకుంటే మీరు యోగులు. అసలు ఇంకో సబ్జెక్ట్ లేదు యోగంలో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవే. రామాయణాన్ని కనుక మీరు చూస్తే రావణాసురుడు అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు, తపశ్చర్యుడు, సేన ఉంది, అస్త్ర శస్త్రాలు ఉన్నాయి, రథాలున్నాయి. ఇటువైపు ఒంటి మీద సమానంగా బట్టలు లేనటువంటి రామలక్ష్మణుడు, రథం లేదు, ఏమీ లేదు. ఇంకా ఈయనకి యుద్ధం చేయడానికి సహాయపడేవాళ్ళు ఎవరు? కోతులు, ఎలుగుబంటులు, పక్షులు కూడా ఉన్నాయేమో. మరి జటాయు వాళ్ళ గ్రూప్ వచ్చే ఉంటుంది. అంతేత ఈయనకి సహాయపడేవాళ్ళు ఎవరు అంటే పక్షులు, కోతులు, ఎలుగుబంటులు. కానీ ఆ క్షణంలో ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి, అగస్త్యుడు వచ్చాడు. వచ్చాక చెప్పాడు, నువ్వు గాభరా పడకు, అంత సామర్థ్యము కూడా సూర్యుని హృదయము నీకు తెలిస్తే నువ్వు ఓడించేయగలవు రావణాసురుడు. ఆదిత్య హృదయం అప్పుడు చెప్పబడింది. తమాషా ఏంటంటే ఈ ఆదిత్య హృదయము కూడా యుద్ధ క్షేత్రములో యుద్ధానికి ముందు చెప్పబడింది. భగవద్గీత యుద్ధానికి ముందు చెప్పబడింది. కానీ మన మానవ జాతి మూర్ఖత్వం ఏమిటో భారతీయులది, అవి రెండు యుద్ధానికి ముందు చెప్పబడి ఎవరికి చెప్పబడ్డాయో వాళ్ళు యుద్ధంలో గెలిచారు. అసంభవమైంది, సంభవమైంది అక్కడ. కామన్ సెన్స్, రావణాసురుడితో రాముడు యుద్ధంతో గెలవటం అనేది అసంభవం. కానీ అది జరిగింది. అది నేను చాలా సార్లు మీతో చెప్పాను. అర్జునుడు ఎందుకు వణికాడు అంటే, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు ఉన్న చోట అర్జునుడు గెలిచే ప్రసక్తి లేదు. అసలు అసంభవం అది. మీరు ఇప్పుడు చెప్పొచ్చు, మీరు ఇంకంటే మీరు యు నో ద రిజల్ట్ కనుక. కానీ ఆ కాలంలో కనుక మీరు ఉండి ఉంటే గ్యారంటీగా మీరు అర్జునుడి వైపు ఉండేవారు కాదు. ఎవరి వైపు ఉండేవాళ్ళు? మనం ఉన్నాం కూడా ఆంధ్రలో కౌరవ వైపే అప్పుడు యుద్ధం చేశారు. అంటే మనం కామన్ సెన్స్ కరెక్ట్ గా ఉపయోగించుకున్నాం, తప్పేం ఉపయోగించలేదు. ఇందుకు ఈ మాట చెప్తున్నాను నేను. యోగము అంటే సూర్యుడికి సంబంధించిన జ్ఞానము అని మీరు తెలుసుకోలేకపోతే మొత్తం భారతీయ ఆధ్యాత్మికతకి విలువ లేదు. ఇంకంటే
అగస్త్యుడు రాముడికి చెప్పింది కూడా ఆదిత్య హృదయమే, కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా ఇమం వివస్వతే యోగం. వారి జీవితాలలో కూడా మహాభారతంలో అక్కడ ఏ చమత్కారాలు జరిగినా సూర్యకిరణాలతోనే జరిగే. అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. కథ తెలుసు కదా మీకు. సమంతకమణి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. కానీ ఇంత తెలిసినా యోగ విద్యకి ఆధారభూతమైనటువంటి సూర్యుడిని మనం పట్టుకోవటంలే ఆధ్యాత్మికతలో. అంతేత సూర్యుడి యొక్క శక్తిని మీరు మూడు రకాలుగా పట్టుకోవచ్చు. కర్మ ద్వారా పట్టుకోవచ్చు, భక్తి ద్వారా పట్టుకోవచ్చు, జ్ఞానం ద్వారా పట్టుకోవచ్చు. జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము అంటే అది. కానీ ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ మాత్రమే చదివితే మనకి మెడిసిన్ అవి సీట్ రాదు. మీరు మూడింటిని ఏం చేసుకోవాలి? సమన్వయం చేసుకోవాలి. అంచేత గురువు గారు చెప్పినటువంటి ఈ మాట యొక్క అంతరార్థాలు, ఆ డెప్త్ మీరు చూసుకోండి. ఆధ్యాత్మిక ఆదర్శములను వ్యవహారిక జీవితముతో కలుపుకుంటూ, అదేదో స్పిరిచువల్ ఐడియల్స్ అంటే మేమెక్కడ పాటిస్తామండి? ఎవడో కుటుంబాన్ని వదిలేసి, అది వదిలేసి ఏ అడవిలోకి పోయి తపస్సు చేసుకునే అడిగితే ఈ ఆదర్శాల గురించి మాట్లాడవచ్చు? మేమెక్కడ పాటిస్తాం? మేము యావరేజ్ సిటిజన్. అంటే అట్లా ఆయన ఏం చెప్తున్నాడు, వ్యావహారిక జీవితముతో కలుపుకుంటూ, ప్రాక్టికల్ లైఫ్ లో. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, ఇది నేను యోగుల కోసం, సన్యాసుల కోసం, ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ల కోసం చెప్పటం లేదు. ఆధ్యాత్మిక విలువలను నేను మీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ తో కలిపి ఆంతరిక ప్రగతి మార్గంలో దారి తప్పకుండా, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఈ ప్రగతి మార్గము అనేది ఎప్పుడు కూడా ఇంటర్నల్ గానే ఉంటుంది, ఎక్స్టర్నల్ గా ఉండదు. ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా ప్రగతి మార్గము ముందు లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ఎఫెక్ట్స్ బయట కనిపించవచ్చు. మీరు డాక్టర్ అవ్వాలి, ఐదేళ్ల పాటు చదువుతారు, కాలేజీకి వెళ్తున్నారు వస్తున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు మెడికల్ కాలేజీకి. చూసేవాడికి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, కేవలం మీ భౌతిక శరీరం చూసేటటువంటి వాళ్ళకి, మీరు డాక్టర్ అవ్వటంలో ఎంత ప్రగతి సాధించారో తెలుస్తుందా? తెలియదు కదా. టీచర్స్ కి తెలీదు నువ్వు ఆంతరికంగా ఎంత భాగంలో డాక్టర్ అయ్యావు, డాక్టర్ అవటానికి ఎంత ఎదిగావు అన్నది టీచర్స్ కి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? టెస్ట్ పెడితే. అంచేత టెస్ట్ పెట్టి టీచర్లు నువ్వు ఆంతరికంగా ఎంత డాక్టర్ అయ్యావో ముందు పట్టుకుంటారు. ఆంతరికంగా ఆ సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నావు, ఎంత నువ్వు ఇంజనీర్ అయ్యావు, ఎంత డాక్టర్ అయ్యావు, ఎంత కెమిస్ట్ అయ్యావు, ఎంత ఫిజిసిస్ట్ అయ్యావు అన్నది ఎలా తెలుస్తుంది? ఆంతరికంగా మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. విద్య ఎప్పుడూ అంతే, బయటకేం కనిపించదు. ఆధ్యాత్మిక విద్య కూడా అంతే, బయటకేం కనిపించదు, ఆంతరికంగా నీకు మార్పులు వస్తాయి. అది అక్కడ అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. ఆంతరిక ప్రగతి మార్గంలో దారి తప్పకుండా ఎలా సఫలత పొందగలరో దీనివల్ల తెలుసుకోగలరు. అంటే ఈ 17 పేజెస్ రాబోయేటటువంటి నూతన మానవ సమాజానికి ఆధారం అవుతాయి. ఇంకేత ఇంజనీర్ అవ్వాలంటే ఎలా అవ్వాలో తెలుసు, డాక్టర్ అవ్వాలంటే ఎలా అవ్వాలో తెలుసు, లాయర్ అవ్వాలంటే ఎలా అవ్వాలో తెలుసు మీకు, ఓ ఫార్మసిస్ట్ అవ్వాలంటే ఎలా అవ్వాలో తెలుసు. కానీ యోగ విజ్ఞానం తెలుసుకోవాలంటే మీకు స్పష్టమైన అవగాహన లేదు. మీకే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది ఆధ్యాత్మిక గురువులకు కూడా స్పష్టత లేదు. స్పష్టత లేదు అసలు. ఎక్కడికి తీసుకెళ్లాలి మానవ జాతిని ఈ యోగ విద్య? ఎక్కడికి తీసుకెళ్తుంది మిమ్మల్ని? క్రైటీరియా ఏంటి? మెడిసిన్ చదివితే రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వగలరు. మీరు మెడిసిన్ చదివినా చదవకపోయినా ఈ మాట చెప్పగలరు? చెప్పలేరా మీరు, నేను మెడిసిన్ చదవాలా దానికి? అంటే డాక్టర్ అవ్వాలి అంటే యు నో ద క్రైటీరియా. ఏంటి క్రైటీరియా? బాబు వాడు మెడిసిన్ చదివాడు కనుక మీకు ఏదైనా రోగం వస్తే దాన్ని నిర్ధారణ చేసి దాన్ని తగిన మందులు ఇవ్వగలదు. ఇవ్వటం వల్ల ఏ ఫలితం వస్తుంది? నీకు రోగ నివారణ జరుగుతుంది. నువ్వు మెడిసిన్ చదవకపోవచ్చు, నీకు ఓ అంటే ఢమ్ రాకపోవచ్చు మెడిసిన్ లో. నాకు తెలియదు ఆ మాట ఎందుకంటారు, ఓ అంటే ఢమ్ ఎందుకన్నారో నాకు ఇప్పటికీ తెలియదు. మీకు తెలుసా? కానీ ఆ మాట ఉంది.
సరే ఉంది కనుక మీకు అర్థమవుతుంది కనుక అందము అంటే ఢమ్ అనండి. అంచేత ఆ వాళ్ళు కూడా అంటే ఓ అంటే అనలేని వాళ్ళకి కూడా మెడిసిన్ అంటే ఏంటో తెలుసుకోమా. ఇంజనీర్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం, మన ఇంట్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం కదా. సౌండ్ ఇంజనీరు, లైట్ ఇంజనీరు, అలాగే హీట్ ఇంజనీరు, రకరకాలైనటువంటి ఎనర్జీకి కావాల్సినటువంటి ఇంజనీర్స్ దగ్గరికి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం వెళ్తాము. చాలా స్పష్టంగా మనకు అవగాహన ఉంది ఎవరు ఏం చేస్తారు. మరి ఆధ్యాత్మిక విద్యావేత్తలు ఏం చేస్తారు బాబు అంటే మా తాతగారు ఒకసారి చెప్తూ ఉండేవారు, వేదాంతులు వచ్చారు అంతేనా అంటారేదో జాగ్రత్త, మీ వస్తువులు అవి జాగ్రత్తగా తీసుకోండి, చెంబల్ తప్పలేదో నాకు అది మర్చిపోయాను నేను. అంటే మనం ఆ స్పిరిచువలిజం మీద ఒక చాలా నీచమైనటువంటి మానసిక స్థితి ఉంది. ఇంచేత మన పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో మనం ఆశిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లవాడు యోగి అవ్వాలని ఎవడు అనుకోడు. అది బుద్ధుడి టైం నుంచి ఉంది. ఇంచేత మనమేం పెద్ద స్పెషలైజేషన్ మనలో ఏం మార్పు రాలే. ఇంకంటే బుద్ధుడి టైం నుంచి ఉందని మనకు ఎలా తెలుసు అంటే బుద్ధుడికి యొక్క కొడుకు ఆ సిద్ధార్థ యొక్క జాతకం చూసినప్పుడు చెప్పారు వీడు మహాయోగి అయిన అవుతాడు లేకపోతే మహాచక్రవర్తి అయిన అవుతాడు. అంచేత తండ్రి ఏమనుకున్నాడు వీడు యోగి కాకూడదు చక్రవర్తి అవ్వాలి. అంటే యోగ విద్యని అంత నీచంగా చూస్తున్నాం మనం. అది అర్థమవుతుందా మీకు? నో బడీ వాంట్స్ టు నో బ్యాటరీ పెడితే చాలు టార్చ్ లైట్ ఒకటి ఇవ్వండి నేను చదవటానికి. చేసుకోండి మరి తొందర పడకండి, మీరు తొందర పడితే మన కనెక్షన్స్ తల కిందకి అవుతాయి. స్లోగా నిశ్చింతగా చూసుకోండి. అంచేత ఈ యోగ విద్య యొక్క డైకాటమీ, విభిన్న మనస్తత్వాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన పిల్లవాడు మన కుటుంబ సభ్యులు ఎవరు యోగి కాకూడదు, కానీ యోగి వల్ల పొద్దే ఆశీర్వాదాలు మాత్రం మనకు కావాలి. ఇది కామన్ అవునా కాదా అందరి జీవితాలలో? అర్థమవుతుంది కదా. ఎందుకు విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి మానసిక స్థితి, మావాడు యోగి కాకూడదు, మావాడు ఆధ్యాత్మిక జగత్తులో వెళ్ళకూడదు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో సిద్ధి పొందిన వ్యక్తుల యొక్క ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా మనకు కావాలి. ఈ విచిత్రమైనటువంటి మానసిక స్థితి నుంచి రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో యోగ విద్యే మానవ జాతి కావాలి అనేటటువంటి ఒక విశేషమైనటువంటి రివల్యూషన్ రాబోతోంది. దానికి ఈ క్లాసు విన్నాంది. మొట్టమొదట ఈ రాబోయేటటువంటి రోజులలో పిల్లవాడు పుట్టగానే జాతకం చూపించుకుని మొట్టమొదట అడిగే ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ బై ఎనీ ఫార్ ఫెచ్డ్ ఛాన్స్ మా వాడు యోగి అవుతాడా? అవుతే బాగుండు, ఇంకా కుదరదు అన్నాక మిగతాది. ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ చాయిస్ దేనికి అంటే ఇంజనీర్కి, డాక్టర్కి. అది కూడా రోగ నివారణకిను ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు, డబ్బు కోసం. ఈ తేడా రాబోతోంది. ఆ తేడా రాబోటానికి కారణం ఈ సెంటెన్స్ మీరు ఇవాళ వింటున్నారు. ఈ సెంటెన్స్ రాబోయేటటువంటి రోజులలో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గోడల మీద ఉంటుంది. మీకు దాని యొక్క కాన్సెప్ట్ అర్థమవుతే తెలుస్తుంది. అందులో ఏం చెప్తున్నాడు ఆయన, ఆధ్యాత్మిక ఆదర్శములను వ్యావహారిక జీవితముతో కలుపుకుంటూ, అంటే బోత్ షుడ్ బి మిక్స్డ్. ఇప్పుడు యోగం ఎందుకు వద్దంటున్నారు అంటే ఆ ఆదర్శమైనటువంటి జీవితం చాలా కష్ట సాధ్యం కనుక, అలా జీవించిన వాడు చాలా కష్టాల్లో బాధలో ఉన్నాడేమో అని మనం అనుకుంటున్నాం కనుక మన పిల్లవాడు అటు వెళ్ళొద్దు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆదర్శములు వ్యావహారిక జీవితముతో కలుపుకుంటామో ఆంతరిక ప్రగతి మార్గంలో దారి తప్పకుండా ఎలా సఫలత పొందగలరో దీనివల్ల తెలుసుకొనగలరు. గురుదేవుని యొక్క ఈ ఎస్సేజ్ లో మీరేం తెలుసుకోగలరు అంటే ఇంకా దారి తప్పరు. ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పిల్లవాడు జాయిన్ అవుతే ఖచ్చితంగా ఇంజనీర్ అవుతాడు. ఎప్పుడు దారి తప్పుతాడు వాడు? శ్రమ పడకపోతే, తన్మయత్వం లేకపోతే, దాని మీద శ్రద్ధ లేకపోతే కదా. అది గ్యారంటీ. కాలేజీలో జాయిన్ అయ్యాడంటే ఇంజనీర్ అయ్యాడే, మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడంటే డాక్టర్ అయ్యాడే, ఎంఎస్సీ కెమిస్ట్రీలో జాయిన్ అయ్యాడు అంటే కెమిస్ట్ అయ్యాడే. దారి తప్పకుండా ఎలాగ వీళ్ళు ఆ ఫీల్డ్ లో చూపించిన మార్గంలో ఎదుగుతూ ఉంటే ఆ సిద్ధులు ఆ ఫలితాలు పొందగలరు. ఈ 17 పేజీలలో ఈ పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య మీకు గ్యారంటీ ఇస్తున్నారు, గ్యారంటీగా మీరు ఆధ్యాత్మిక విద్యలో కూడా సఫలత అలాగే పొందగలరు. డౌటే లేదు అందులో. నేను దీని గురించి అన్వేషించాను. ఈ ప్రయోగాల మీదనే నా ఆలోచన ప్రక్రియ మరియు శారీరక గతివిధులను కేంద్రీకరించాను. ఇది ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదేదో ఆశామాషిగా 4 పుస్తకాలు చదివేసి నేనేం రాసేయటం లేదు, నా యొక్క ఆలోచన ప్రక్రియ దీని మీద ఆధారపడింది. అది అండర్లైన్ చేసుకోండి. దీన్ని గురుదేవులు థాట్ రివల్యూషన్, ఆలోచనలో క్రాంతి అన్నాడు. ఆ క్లాసెస్ అవి మనం తర్వాత తీసుకుందాం. కానీ ఒకటి నేను గ్యారంటీగా చెప్తా, ఈ 17 పేజీలు మీరు చదివి అవగాహన చేసేసుకుంటే యోగ విద్యలో మీరు దారి తప్పకుండా 4-5 సంవత్సరాలలో సిద్ధులు పొందగలరు, గ్యారంటీ అది. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో పడే శ్రమ, ఆ తన్మయత్వము అది ఉండాలి. అంటే ఒకసారి క్లాస్కి వచ్చి మళ్ళా 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళా క్లాస్కి వస్తే ఏం జరగదు. పద్ధతిగా 4 సంవత్సరాలు కనుక మీరు కష్టపడగలిగితే సిద్ధులు వృద్ధులు. దాన్నే హనుమంతుడు దాంట్లో చెప్తాం, అష్ట సిద్ధి నవనిధికే దాత అసవరు దీన్ని జానకి మాత. అష్టసిద్ధులు మీరు పొందగలరు, నవనిధులు కూడా మీరు పొందగలరు. ఎంత పరిమాణంలో? ఇంజనీరింగ్ కాలేజీలో చదివినటువంటి కుర్రాడు ఇంజనీరింగ్ నాలెడ్జ్ పొందగలడు. ఎంత పరిమాణంలో? ఒకడికి 90% మార్కులు వస్తాయి, ఒకడికి 40% మార్కులు వస్తాయి. ఎందువల్ల? శ్రమ, తన్మయత్వము, శ్రద్ధ. అది మాత్రం చూసుకోండి మీరు. అంచేత నేను నా ఆలోచన ప్రక్రియ మరియు శారీరక గతివిధులను కేంద్రీకరించాను. ఈ దిశలో నా మార్గదర్శకుని పూర్తి సహాయ సహకారాలు లభించాయి. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాక, మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాక వాడికి ఆ నాలెడ్జ్ వాడంతటా వాడి ద్వారా వస్తుందో, లేకపోతే టీచర్స్ ఎవరైనా ఉంటారా అక్కడ? ఉండరు అనుకుంటా ఇంజనీరింగ్ కాలేజీలోనూ, అక్కడ ఉంటారా మెడికల్ కాలేజీలో? కానీ మీరు ఆధ్యాత్మిక విద్యలో మార్గదర్శకుడు లేకుండా నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాను అనే భ్రమలో ఎందుకుంటున్నారు? ఆధ్యాత్మిక జగత్తులో జరిగే ఇదొక మూర్ఖత్వం. మార్గదర్శకుడు ఉండాలి. టీచర్ లేదా జ్ఞానం రాదు, ఇంపాసిబుల్. అసలు ఆధ్యాత్మిక జగత్తులో గురువుల యొక్క లేమి, ల్యాక్ ఆఫ్ టీచర్స్ వల్ల మనకి ఈ భయాలు. కరెక్ట్ టీచర్ ఉంటే సబ్జెక్ట్ వస్తుంది మీకు. అక్కడ కూడా ఆయన దాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నాడు, నేను మీకు మార్గదర్శకుడుగా ఉంటాను, నేను ఇది సాధించాను. ఎవరి ద్వారా? నా మార్గదర్శకుని ద్వారా. మరి మీకు నా మార్గదర్శకుడు కాడు ఆయన, గురుదేవులు మనకి ఎక్కడ లభిస్తాడు? కానీ ఈయన లభిస్తాడు మనకి. పాయింట్ అర్థమవుతుందా? ఇంకేత ఆయన లైఫ్ హిస్టరీ, వాట్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ గ్రేట్ స్పిరిచువల్ నాలెడ్జ్ యొక్క ట్రెజర్ హౌస్ అది. కానీ దాన్ని ఉపయోగించుకుంటే ఈ దిశలో నా మార్గదర్శకుని పూర్తి సహాయ సహకారాలు లభించాయి. అందువల్ల అనవసరమైన విధి విధానాలలో ఇరుక్కోకుండా ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో అవసరము లేనటువంటి అనేక విధి విధానాలు ఉన్నాయి. కావలసినన్ని పనికిరాని విధి విధానాలు ఉన్నాయి. ముందు వాటికి మనం తిలోదకాలు ఇవ్వాలి. ఏ విధి విధానాలు ఉపయోగపడతాయి? ఏ విధి విధానాలు అడుగుతున్నా? ఏ విధి విధానాలు ఆధ్యాత్మిక జగత్తులో ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయో మీకు తెలుసుకోవాలి. అవి కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. లాస్ట్ పేజీలో అది ఎందుకు పెట్టానంటే ఇదంతా పుస్తకంలో ఉన్నాయని చెప్పడానికి. ఏ పుస్తకమో చదువుకోకలే, ఈ 17 పేజీలు చాలు మీకు నేర్చుకోదలుచుకున్న వాడికి. అందువల్ల అనవసరమైన విధి విధానాలలో ఇరుక్కోకుండా ఒక సూటి అయిన సాసి మార్గము మీద నడవగలిగాను. దాని గురించి ఈ పంక్తులలో ఎందుకు చర్చిస్తున్నానంటే, ఆధ్యాత్మిక మార్గములలో నడుస్తూ సునిశ్చిత సఫలత పొందటానికి ప్రత్యక్ష ఉదాహరణగా అనుకరించటానికి, అనుకరించుటకు వారికి ఒక ప్రామాణిక ఆధారము నా జీవితము ద్వారా లభించగలదు. ఐ ఆమ్ ద ప్రూఫ్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. నా జీవితాన్ని మీరు చూడండి, నేను ఏం చేశానో మీరు చేయండి. మీకు సూటి అయిన సాఫీ అయిన ఆధ్యాత్మిక జగత్తులో అష్టసిద్ధులు నవనిధులు పొందేటటువంటి మార్గము మీకు ఖచ్చితంగా లభిస్తుంది అనేటటువంటి గ్యారంటీ ఈ 17 పేజీలలో ఉన్నది. ఇంకా మొదటి పేజీకి రండి. ప్రజ్ఞావతార కథామృతము తీసారా ఫస్ట్ పేజీ. ఇక్కడ భారతీయ ఆధ్యాత్మికతలో కథ, లీల అనేటటువంటి మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవన్ లీలలు అంటాం. ఈ సృష్టి భగవంతుని యొక్క లీల అంటాం మనం. ఇక్కడ కూడా ఆ మనిషి ఎందుకు ఆధ్యాత్మికతలో తప్పటడుగులేస్తాడు? లీల అనగానే మనకేమనిపిస్తుంది అంటే ఇట్ ఈజ్ ఎ ప్లే. ఆట, ఆట అంటే పనికిరానిది అంతే కదా. కానీ యాక్చువల్ గా ఆట అంటే అర్థం ఏంటో మీకు తెలిస్తే స్పిరిచువలిజం లో ఆ డెప్త్ అర్థం అవుతుంది. ఆట అంటే నియమములతో ఆడేది అని. ఏ ఆట ఆడినా దానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా. కబడ్డీ ఆడాలి, ఇంతమంది ఇటువైపు ఉండాలి, ఇంతమంది ఇటువైపు ఉండాలి, ఈ నియమాలు పాటించాలి. క్రికెట్ ఆడాలి, ఇంతమంది ఇటు వైపు ఉండాలి, ఇంతమంది ఇటు వైపు ఉండాలి, కొన్ని నియమాలు పాటించాలి. ఇంకోటి ఏంటి, లీలలో ఎంపైర్స్ ఉంటారు, రెఫరీస్ ఉంటారు. ఏ ఆట ఆడినా ఖచ్చితంగా ఆటలో ఎవరుంటారు, ఒక ఎంపైర్ కానీ ఒక రెఫరీ కానీ. అంటే మీరు ఆడుతున్నటువంటి ఆట నియమ ప్రకారము ఆడుతున్నారా లేదా, నియమము తప్పితే యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఇక్కడ కూడా జీవితము అనేటటువంటి లీలలో నియమాలు ఉన్నాయి. నియమాలు ఉండటమే కాదు, రెఫరీస్ ఉన్నారు. ఆ రెఫరీకి మనం భగవంతుడు అనే పేరు పెట్టామను, అది వేరే విషయం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అంచేత ఈ సృష్టి అంతా భగవంతుడు లీల అంటే అర్థం ఏంటి అంటే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవించటానికి వీలు లేదు. మొట్టమొదట అది నేర్చుకోండి. భగవత్ కథామృతము అంటున్న ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ లీలలో మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాము అంటే కుదరదు. అది మీకు అనుభవంలోకి వస్తుంది కదా, జీవితంలో మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తామంటే కుదురుతుందా? కానీ మీరు సమాజము ఏర్పడినటువంటి నియమాల ప్రకారం జీవించటానికి ప్రయత్నిస్తున్నారు. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, సమాజం గురించి వరి కాకండి. మీరు మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళ గురించి వరి కాకండి. మీరు ఈ సృష్టి మొత్తము ఎలా ఆడాలో చెప్పేటటువంటి ఒక రెఫరీ ఉన్నాడు. ఆ రెఫరీకి ఏం పేరు పెడుతున్నాం మనం, భగవంతుడు అని పేరు పెడుతున్నాం. అది కరెక్ట్ పేరు కాదు, కానీ మనకు అర్థం అవటానికి ఈ ఉదాహరణ చాలు. అంచేత మనం ఆడేటటువంటి నాటక రంగంలో తల్లిగా, తండ్రిగా, భార్యగా, రకరకాలైనటువంటి రిలేషన్షిప్స్ తో, శత్రువులుగా, మిత్రులుగా, పొలిటీషియన్స్ గా, సైంటిస్ట్ గా ఎలా మీరు జీవించాలి, ఆ విధి విధానము చెప్పేటటువంటిది భాగవతము. భాగవతము అనేటటువంటిది ముసలాళ్ళు ఎక్కడో చదువుకునేటటువంటి పుస్తకం కాదు. భాగవతం అనేది మీకు ఎలా చెప్తుంది, చిన్నపిల్లవాడు ఎలా జీవించాలి, యువకుడు ఎలా జీవించాలి, అన్నదమ్ములు ఎలా జీవించాలి, అన్నదమ్ములు ఎలా జీవించకూడదు, రకరకాలైనటువంటి రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి. అన్ఫార్చునేట్ గా మన మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చూస్తే, హ్యూమన్ రిలేషన్షిప్స్ లో మీరు ఎలా జీవించాలో ఎక్కడైనా చెప్పబడుతోందా? ఉందా ఎడ్యుకేషన్ లో ఎక్కడైనా? హౌ టు లివ్ లైక్ ఏ ఫాదర్, హౌ టు లివ్ లైక్ ఏ మదర్. దీన్ని సాయి ఏమనేవాడు, హ్యూమన్ వాల్యూస్ అంటారు. మీ పేరు ఏదైనా పెట్టండి, ఏ గురువు అయినా ఒకటే మాట మాట్లాడతాడు. మీరు జీవించాలి అనుకుంటే రిలేషన్షిప్స్ కరెక్ట్ గా ఉండాలి. రిలేషన్షిప్స్ కరెక్ట్ గా లేకపోతే మీ జీవితము నరకప్రాయం అవుతుంది. అంటే ఆ రిలేషన్షిప్స్ జీవించటానికి ఒక లీల, ఒక నియమాలు మీకు తెలియాలి. ఇంతే, ఈ భాగవత కథలో ఈ లీలలు ఎలా చెప్పబడతాయి అనే దానికి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. భగవత్ కథామృత మహిమను, మహాత్మ్యమును అందరూ స్వీకరిస్తారు. నాలుగు వేదాల సంకలన సంపాదన, వాటి గహన అనుశీలన తర్వాత కూడా ఆత్మ వికాసము, ఆత్మిక శాంతి మహర్షి వ్యాసునకు లభించనప్పుడు తన వ్యధను ఆయన దేవర్షి నారదునకు విన్నయించుకున్నాడు. జీవన విద్యా మర్మజ్ఞుడైన నారదుడు ఆయనను సమాధానపరుస్తూ ఇలా అన్నాడు. ఇది ఇప్పుడు నేను చదవబోయేటటువంటి పారాగ్రాఫ్ చాలు అసలు మనకి జీవితం గురించి ఒక అవగాహన ఇవ్వటానికి. ఇది నారదుడు వ్యాసుడికి నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు ఏవేవో రాశాడు ఆయన. అంత రాసినా కూడా ఆయనకి తృప్తి రాలేదు. నేను ఏదో రాశాను, వేదాలన్నింటినీ క్రోడీకరించాను, ఉపనిషత్తులు చెప్పాను, పురాణాలు రాశాను, మహాభారతాన్ని రాశాను, కానీ తృప్తి లేదు ఆయనకి. అప్పుడు నారదుడు చెప్తాడు, ఎందుకు నాయన నీకు తృప్తి రాలేదు అంటే, చూడండి ఏం చెప్తున్నాడు, సంవేదనల స్వరూపమే జీవితము. సంవేదనలు అంటే వేదన అంటే మీకు తెలుసు కదా, వేదన అంటే బాధలు. సంవేదన అంటే ఎంపతి, దాన్ని సింపతి అని కూడా అంటాం. అంటే ఏంటి, ఎదుట వాడు బాధపడుతున్నాడు, వాడు బాధపడుతున్నాడు కనుక ఆ బాధ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, అది సంవేదన. భావం అర్థమైందా? అంతే, జీవితంలో రుచి ఎప్పుడు ఉంటుంటే సంవేదన ఉంటే. నీ పిల్లవాడు బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడలేదనుకో, కుటుంబంలో ఉన్నటువంటి రుచిపోయే. నీ స్నేహితుడు బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడలేదనుకో, స్నేహం యొక్క విలువ పోయే. సంవేదన అంటే అర్థమైంది కదా, అంటే ఎదుట వాడి ఫీలింగ్స్. వేదన అంటే బాధే కావక్కర్లే, సంతోషము కావచ్చు, అనుభూతి అన్నమాట వేదన అంటే. సంవేదన అంటే ఇతరుల యొక్క అనుభూతిని మనము అనుభూతి చెందగలగడం. ఈజ్ ఇట్ నాట్ ఎ లైఫ్? సినిమా మీకు ఎందుకు నచ్చుతుంది? సంవేదనల వల్ల నచ్చుతుంది. హీరో దెబ్బతింటూ ఉంటే బాధపడతారు, విలన్ని హీరో చిత కొట్టేస్తూ ఉంటే అందరూ ఆనందిస్తారు, విజిల్స్ వేచిస్తారు, ఇంకా కొట్టు అంటారు. అక్కడ ఏం జరుగుతుంది? సంవేదన. సినిమాలో ఉన్నటువంటి సంవేదనలు మనకి నిత్య జీవితంలో లేవు అన్నది మీరు గమనిస్తున్నారా? నాకు తెలీదు, నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో, నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో. యు ఆర్ సీయింగ్ ఏ మూవీ. సినిమా చూస్తున్నప్పుడు మాత్రము మీ మానసిక సంవేదనలు భలే ఉంటాయి. చాలా మంది నేను చూస్తూ ఉంటా గోళ్ళు కొరికేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ డాక్టర్స్, మా రిలేషన్స్ లోనే చూశాను నేను, ఏ వెరీ 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 సక్సెస్ఫుల్ డాక్టర్ సినిమాలో కూర్చుంటాడు, అక్కడ ఏదో జరిగిపోతూ ఉంటే ఈయన కళ్ళమని నీళ్ళు వచ్చేస్తుంటే. మీలో చాలా మందికి వస్తాయి, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అది వేరే విషయం. ఇంతకీ సంవేదనలు అంటే అర్థమయ్యాయా మీకు? కానీ నిత్య జీవితంలో ఆ సంవేదనలు వస్తున్నాయా మీకు? రావటమే. అంతేత సినిమాలో ఉన్నటువంటి రుచి నిత్య జీవితంలో లేదు. అంతేత నిత్య జీవితంలో కూడా మీకు ఆ సంవేదనలు వచ్చేస్తే మీ జీవితం ఆనందమే అయిపోతుంది, సినిమా అంత ఆనందమే అయిపోతుంది. అంతేత ఆ మాట చాలా డీప్ వర్డ్స్ అవి. అంతే చాలా మంది నన్ను ఏమడుగుతారంటే, మాస్టర్ మీరు ఆ మాటను మార్చాలి, సంవేదనలు అంటే అర్థం కావు అని. మాట మారిస్తే ఈ భావం మీకు వచ్చేదా? అంతేత ఒక సైన్స్ చదువుతున్నప్పుడు ఆ శబ్దావళి మార్చకూడదు, ఆ డెఫినేషన్స్ మీకు అర్థం అవ్వాలి. అంతేత సంవేదన స్వరూపమే జీవితము. సంవేదనల అంకురణ దేనివల్ల వస్తుంది మీకు? శ్రవణం ద్వారా వస్తుంది, వినికిడి ద్వారా వస్తుంది. సంవేదనలు అంటే నేను ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా, అనుభూతి చెందటం. ఓ ఇంజనీర్ ఏం సంవేదన చెందుతాడు? ఐరన్ ఎలా ఉంటుంది, ఆ ఇనువు ఎంత బరువుని భరించగలదు, ఎంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆ ఇనువు భరించగలదు అనే సంవేదన చెందుతాడు. డాక్టర్ ఏం సంవేదన చెందుతాడు? మలేరియా వచ్చింది, అంతే ఈ బాధ మలేరియా బాధ, ఈ బాధ టైఫాయిడ్ బాధ, ఈ బాధ టీబీ బాధ. సంవేదన అంటే అర్థమైందా? అంతేత ఎనీ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎంపతి. ఆ సంవేదనలే మీకు లేకపోతే అసలు ఆ విద్య లేదు, మీకు ఆ అవగాహన లేదు. అంతేత ఇది ఎలా వస్తుంది వీడికి? శ్రవణం ద్వారా వస్తుంది, వినికిడి ద్వారా వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇది నవధా భక్తికి బేసిస్ అవుతుంది తర్వాత. అందుకింత నేను డెప్త్ గా చెప్తున్నాను మీకు. నవధా భక్తి పేర్లు విన్నారు కదా, నవవిధ భక్తిలో మొట్టమొదటిది శ్రవణం. కానీ ఆ భక్తిలో ఆ సంవేదనలు మీరు తెచ్చుకోగలగాలి. ఆ సంవేదనలు రాదనుకోండి, నటన అవుతుంది. అంచేత ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, ఈ పేజీలు చదువుతున్నప్పుడు మీరు పూజ్య గురుదేవులతో సంవేదన చెందాలి, ఆయన జీవితంతో మీ జీవితాన్ని కలుపుకోగలగాలి. మరి అది ఎలా కలుపుకోగలుగుతారు? ప్రస్ఫుటన ద్వారా. అంటే ఆ ఇది మీ జీవితంలో కూడా చెప్పుకోవాలి మీరు. దాన్ని ఏమంటాం మనం? కీర్తన అంటాం. కీర్తించటం అంటే పాటలు పాడటం కాదు. వాడు అంత గొప్పవాడయ్యాడు, నేను కూడా అంత అవ్వాలి. సంవేదన అంటే అది కదా. నువ్వు ఏ జ్ఞానాన్ని, ఏ లక్షణాన్ని కీర్తిస్తున్నావో అది నీ జీవితంలో ఏమవ్వాలి? ప్రస్ఫుటన చెందాలి, వికసించాలి. అది చిత్తశ్రవణం, కీర్తన. మన టెక్నికల్ మామూలు భాషలో ఏం చెప్తాం? సంవేదనల యొక్క అంకురణ, దాని యొక్క ప్రస్ఫుటన వికసించుట. వికసిస్తే ఏం లాభం? అంకురించాక అది ఏం అవ్వాలి? పెద్దదవ్వాలి, అభివర్ధన చెందాలి. దాన్ని ఏమంటాం మనం? స్మరణం అంటాం. చేత ఈ భాగవత యొక్క కథను, భగవల్లీలలను, భక్తుల యొక్క చరిత్రను మీరు మూడు రకాలుగా ముందు వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? నేను కూడా అలా చెయ్యాలి అనేటటువంటి భావన రావాలి. మీరు అలా మారలేకపోయారనుకోండి, వేస్ట్గా. ఓ డాక్టరు ఇదయ్యా మలేరియా సింప్టమ్స్ అంటాడు. అంతేత ఒక పేషెంట్ నీ దగ్గరికి వస్తే నువ్వేం సంవేదన చెందాలి? ఈ లక్షణాలు మలేరియా యొక్క లక్షణాలు అని సంవేదన చెందాలి. సంవేదన అనేది అర్థం చేసుకోండి, ఏం చెప్తున్నాను, ఇట్ ఈస్ లైక్ ఎ మిర్రర్. భావం అర్థమవుతోందా? సంవేదన చెందుతాడు, దానికి అనుకూలంగా వింటాడు. వింటాక ఏం చేస్తాడు? ఆ లక్షణాలన్నీ గుర్తుంచుకుంటాడు, కీర్తించుకుంటాడు, మననం చేసుకుంటాడు, బట్టి కొడతాడు. మున్నాబాయి ఎంబీబీఎస్ చూసారా, లాస్ట్ బట్టి కొట్టి చెప్తాడు. తర్వాత సంవేదన ఈ బట్టి కాకుండా దేని మీద పోతుంది? ఆ వీల్. మీరు చెప్తుంది అర్థమవుతుందా? నేను ఎగ్జాంపుల్, మున్నాబాయి ఎంబీబీఎస్ చూడకపోతే మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థం కాదు. అంటే సినిమాలైనా చూడండి, కనీసం మాస్టర్ క్లాస్ లో సినిమాలు చూడమన్నారని చెప్పి సినిమాలకి వెళ్ళండి. అంతేత అక్కడ వాడు డాక్టర్ అవుదాం అనుకుని అదేదో చెప్తాడు, టైఫాయిడ్ దేనిదో నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు, వాడు బట్టి కొడతాడు, కీర్తిస్తాడు ఆ గుణాలన్నీ, టైఫాయిడ్ గుణాలని, ఆ డయాబెటీస్ గుణాలని ఎలా ట్రీట్మెంట్ చేయాలో. కీర్తిస్తూ కీర్తిస్తూ బ్రేక్డౌన్ అవుతాడు. ఎందుకు బ్రేక్డౌన్ అవుతాడు? ఈ వ్యధవది ఎందుకు నాకు? అక్కడ ఒక మనిషి వీల్ చైర్ మీద జీవక్షణంలాగా బతికుంటే పట్టించుకోనటువంటి ఈ మెడిసిన్ మాకెందుకు? చాలా అర్థమైందా? సంవేదన యొక్క అది రాకపోతే మీరు ఈ పుస్తకం చదివాక మీరు నేను అంత వాడిని అవ్వాలి అనుకోలేకపోతే ఎవరు? యు హ్యావ్ టు థింక్ లైక్ దట్. ఓ ఇంజనీర్ ని చూశాక ఇంజనీర్ అవ్వాలనిపిస్తుంది, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ని చూశాక పొలిటీషియన్ అవ్వాలనిపిస్తుంది, ఓ బాగా పాట పాడేవాడిని చూశాక పాడాలనిపిస్తుంది. కానీ ఆ క్షణమే మళ్ళా ఇంటికి వచ్చేసరిగా అంటే ఏం లేదు, కీర్తన లేదు. శ్రవణం అవుతే ఉంది కానీ కీర్తన లేదు. ఆ పదాల యొక్క సైన్స్ అర్థం చేసుకోండి. శ్రవణం లేకుండా అసలు అది అవ్వాలనిపించదు మీకు. అనిపించాక కీర్తించకుండా ఉంటే దాని యొక్క లాభాలు గుణగణాలు మీరు కీర్తించకపోతే అది అవ్వాలనిపించదు. సరే కీర్తించారు, అవ్వాలని ఉత్సాహం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలిగా. ఆ లక్షణాన్ని మీలో రావడానికి కావలసినటువంటి అభివర్ధన మీలో ఉండాలిగా. అది ఎప్పుడు వస్తుంది? మీకు బోర్ కొడుతున్నా, క్లాస్కి వెళ్లాలని అనిపించకపోయినా, ఇది స్మరణం చేసుకుంటూ క్లాస్కి వెళ్తారు. నాకు కాలేజీ లెక్చరర్గా నా అనుభవం ఓపెన్ గా చెప్తాను, ఎందుకంటే చెప్పుకుంటే కొన్ని తప్పులు మంచిదని. ఎప్పుడు కూడా నాకు కాలేజీకి వెళ్ళి పాఠం చెప్పాలనిపించేది కాదు, ఏడుస్తూ వెళ్ళేవాడిని. పిల్లలు కూడా అలాగే ఏడుస్తూ క్లాస్కి వస్తారని నాకు తెలుసు. మీ పిల్లవాడు ఎలా వెళ్తాడో నాకు తెలీదు. మీ పిల్లవాడు స్పెషల్ వాడు కనుక చాలా ఇంట్రెస్ట్ తో వెళ్తున్నాననే అపోహ మీకు ఉన్నది. కానీ ఎందుకు వెళ్లేవాడిని? వెళ్ళకపోతే జీతం రాదు అని స్మరణ ఉంది. అలాగే ఆ పిల్లవాడు కాలేజీకి వెళ్ళకపోతే పరీక్ష రాయలేదు అని స్మరణ ఉన్నది. స్మరణ అంటే అర్థమైంది కదా, మీకు ఇష్టం లేదు అది, కానీ దాని లాభాలు స్మరణ చేసుకుని దాన్ని బలవంతంగా అయినా మీరు చెయ్యాలి. ఇది ఒక ఆధ్యాత్మికతకైనా, ఏ ఫీల్డ్ లోనే ఇది కరెక్టే, ఆధ్యాత్మికతలోనూ ఇది కరెక్ట్. సంవేదనాహీనుడు ఎక్కడుంది, జీవించి ఉన్నా మృతుడే. నీకు భావం అర్థమవుతుంది? కఠోర హృదయుడు ఉన్నాడు, జీవితంలో కష్టపడుతున్న వాళ్ళని వాళ్ళని చూసేవాడు రియాక్ట్ కాకపోతే ఏమంటాం అండి మనం? వేస్ట్ కదా. బాహ్య కళేబరము ఎంత విశాలముగా ఉన్నా దుష్ప్రవృత్తుల నిష్కరుణ దుర్గంధము, ఆ పదము యొక్క ఆ డెప్త్ అర్థం చేసుకోండి. నేనే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, మీరు కాస్త నొక్కి దాన్ని చదివితే మీకు అర్థమైపోతుంది అందులో ఉన్నటువంటి ఆ బాహ్య కళేబరము ఎంత విశాలముగా ఉన్నా
దుష్ప్రవృత్తుల నిష్కరుణ దుర్గంధము వీరి వల్ల సర్వత్రా వ్యాపిస్తూనే ఉంటుంది. ఈ కఠోర హృదయులు ఏం చేస్తారు? అదే లక్షణాన్ని ఇతరులకు కూడా, అక్కడ కూడా జరిగేది ఏంటి శ్రవణము, అక్కడ కూడా జరిగేది ఏంటంటే కీర్తనము, అక్కడ కూడా జరిగేది ఏంటి స్మరణ. చూసారా వాడంత కఠోరంగా ఉన్నాడు. వాడెవడో బాధపడుతున్నా కూడా డాక్టర్ డబ్బు ఇస్తే కానీ ఆపరేషన్ చేయనన్నాడు. మరి నేను అంతే, కానీ అక్కడ ఏంటైంది? సంవేదనలు కాదు జరిగింది. సంవేదనలు మీరు ఇచ్చిపుచ్చుకోలేదు. దేన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు? దుష్ప్రవృత్తుల నిష్కరుణ దుర్గంధం. ఇప్పుడు సమాజంలో ఏం వ్యాపిస్తుంది? ఇదే కదా. ఈ దుర్గంధమును సుగంధముగా మార్చుటకు, సత్ప్రవృత్తుల రూపము ఇచ్చుటకు, జీవచ్ఛవాలలో ప్రాణ సంచారము చేసే నిర్మల సంవేదనల స్రోతము భగవత్ కథ. భగవత్ కథ ఒక పరశువేది. దీని స్పర్శతో వాసనలు సాధనా విధానముగా, కుతర్కముల సమూహము సజల శ్రద్ధగా, సంశయాకుల చిత్తవృత్తులు కదల్సలేని సుస్థిర విశ్వాసముగా పరిణతి చెందుతాయి. అంచేత ఈ ఆధ్యాత్మికత మీ జీవితంలో ఏ మార్పులు తీసుకొస్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన యొక్క వాసనలు సాధన విధానంగా మారుతాయి. నిన్న తులసీదాస్ ఉదాహరణ ఇచ్చాను నేను. ఒక అత్యంత కాముకుడు, తన ఆ కాముకత దృష్టిని భగవంతుడి వైపు మార్చుకున్నాడు. అంతకంటే చేసింది ఏం లేదు, డైరెక్షన్ మార్చాడు తప్ప వాసనలు మారలే. భార్య మీద ఉన్నటువంటి ఆ కోరికను దేని వైపు మలుచుకున్నాడు? భగవంతుడి వైపు మలిచారు. కోరిక అదే. అంచేత ఆధ్యాత్మికత మొట్టమొదటి ఏం చెప్తుంది అంటే, మీ కోరికలు మీరేం మార్చేసుకోక్కర్లే, మానుకోక్కర్లే. మానుకుంటే వేస్ట్, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. ఏమవ్వాలి? ఆ వాసనలు సాధనగా మారాలి. రెండవది ఏం చెప్తున్నాడు, కుతర్కం ఒకటి వస్తూ ఉంటుంది. కుతర్కం అంటే నా వల్లే అవుతుందిలే. వాడవుతే కారణ జన్ముడు. వాడు కారణ జన్ముడు కనుక చేశాడు. రాముడు ఎందుకు చేశాడు అంటే కారణ జన్ముడు కనుక చేశాడు. నేనేం కారణ జన్ముడు? కృష్ణుడు కారణ జన్ముడు. రమణ మహర్షి కారణ జన్ముడు. శ్రీరామ శర్మాచార్య అంటే ఎంత సింపుల్ గా మీరు అసలు ఆ దారిలో వెళ్ళటానికే ప్రయత్నం అనుకుంటారు. ఏంటి మీ తర్కం? కుతర్కం. వాళ్ళు దానికోసం పుట్టారు, మేము దానికోసం పుట్టలేదు. కుతర్కం ఇది. ఈ కుతర్కం దేనిగా మారాలని చెప్తున్నాడు అక్కడ? సజల శ్రద్ధగా మారాలి. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, సరే బాబు నువ్వు ఇంతగా చెప్తున్నావు, నేను చేస్తే నిజంగా నాకు ఆ ఫలితాలు వస్తాయా? చేస్తే నాకు ఆ ఫలితాలు వస్తాయా? చదువుకుంటే చదువు వస్తుందా అని ఎవడైనా అడుగుతాడా? మీలో ఎవరైనా ఒకళ్ళు అడుగుతారు ఆ ప్రశ్న? కాస్త ఏం మాస్టర్, మీరు ఇంత కబుర్లు చెప్తున్నారు కదా, మాకు చిన్న సందేహం ఉంది, చదువుకుంటే చదువు వస్తుందా? లేదు కదా సందేహం. సందేహం లేదు, మీకు సుదృఢమైనటువంటి విశ్వాసం ఉంది, చదువుకుంటే ఖచ్చితంగా చదువు వస్తుంది. అంటే అక్కడ సంశయం లేదు, మీకు సుస్థిరమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ సుస్థిరమైనటువంటి విశ్వాసం మీకు ఇక్కడ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఈ భగవత్ కథను చదివితే. దాని తర్వాత మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనము ఈ గురుదేవుని యొక్క ఈ విశిష్టమైనటువంటి సాధనా విధానము మనం ఆచరిస్తే ఏం జరుగుతుంది? ముందు మన వాసనలు సాధనలుగా మారుతాయి. వాసన సాధన అంటే అర్థమైందా మీకు? విషయ వాంఛతో చేసేది వాసనలు. విషయ వాంఛ కొరకు ఏ శక్తిని మీరు వినియోగిస్తున్నారో దాన్ని ఆదర్శం వైపు మళ్ళిస్తే అది సాధన. ఎలా? ఏమీ లేదు. మీ యొక్క విషయ వాంఛాపూర్ణము చేసుకునేటటువంటి శక్తి ఉంది, కానీ ఆ శక్తి ఎటు వెళ్తోంది? ఇప్పుడు విషయ వాంఛల వైపు వెళ్ళటం లేదు, లక్ష్యం వైపు వెళ్తుంది. లక్ష్యం వైపు వెళ్తే దాన్ని సాధన అంటాం, విషయేంద్రియాల వైపు వెళ్తే దాన్ని వాసనలు అంటాం. క్లియర్?
నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు. ఇక్కడ గురుదేవుల జీవితం గురించి రెండు మూడు లైన్లు నేను చెప్పాలి మీకు. గురుదేవులు తన ఆత్మకథలో, ఆత్మకథ బుక్ అవైలబుల్ మీకు, ఆత్మకథలో ఏం రాసుకున్నారు అంటే, నా మొదటి 15 ఏళ్ల జీవితము మామూలు వ్యక్తిలాగే గడిచింది. ఆడుతూ పాడుతూ పల్లెటూళ్లలో చదువు సందేహా ఏమీ లేకుండా పిల్లలందరూ ఎలాగ టైం వేస్ట్ చేసుకున్నారో నేను వేస్ట్ చేసుకున్నాను. కానీ 10 నుంచి 15 ఏళ్ల వరకు, అంటే ఓ 5 ఏళ్ల వరకు ఆయన యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు జరిగింది. ఏంటో చిన్న మార్పు అంటే, ఆయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మదన్మోహన్ మాలవ్య, బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించినటువంటి మహావ్యక్తి, ఆయన ద్వారా గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాక మదన్మోహన్ మాలవ్య ఆయన చెప్పాడు అంటే, రోజుకి 5 మాలలు గాయత్రి మంత్రం చేసుకున్న ఆయన నువ్వు అన్నాడు. 5 మాలలు గాయత్రి మంత్రం చేసుకోవడానికి సుమారు 1/2 గంట కంటే తక్కువ టైం పడుతుంది. 10వ ఏట నుంచి 15వ ఏట వరకు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి బ్రేక్ లేకుండా ఆయన చేసినటువంటి విశిష్ట సాధన ఏంటి అంటే, 5 మాలలు గాయత్రి చేసుకోవడం. అంతే, 1/2 గంట టైం. ఆ 1/2 గంట ఆయన సాధన చేసుకున్నాడు. దాని తర్వాత మిగతా 23.5 గంటలు ఆయన జీవితం ఎలా జరిగింది అంటే, మామూలు వ్యక్తులు ఎలాగ జీవించారో నేను అలాగే జీవించాను. పల్లెటూళ్ళలో పెట్టాను, పల్లెటూళ్ళలోనే ఉన్నాను. అందరు పిల్లలు పల్లెటూళ్ళలో ఎలా ఆడుకుంటూ పాడుతూ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవించారు, నేను కూడా జీవించాను. కానీ ఒక చిన్న మార్పు మిగతా వాళ్ళ జీవితానికి, ఆయన జీవితానికి ఏంటి అంటే, ఒక 1/2 గంట సేపు రోజుకి గాయత్రి మంత్రం చేసుకునేవారు. ఆయన 15వ ఏట ఆయన అలాగే 5 మాలలు జపం చేసుకుంటున్నారు. ఎప్పుడైపోతుందా అని చూసుకుంటున్నారు అన్నమాట. మనం అంతే కదా, జపం మొదలెట్టగానే ఎప్పుడైపోతుందా ఎప్పుడైపోతుందా అని ఆయన అలాగే కూర్చొని చేసుకుంటున్నారు. సడన్ గా ఒక మత్తు లాంటిది ఆవరించింది ఆయనకి. ఆ రోజు వసంత పంచమి 1926. ఆయన ఉపాసనా కక్షలో ఉన్నటువంటి జ్యోతిలో ఆయన ఒక ఋషి ఆకారం కనిపించింది. మెల్లిగా ఆకారం మ్యాన్ హైట్ గా అయింది, కానీ ప్రకాశ శరీరమే, ఒక మానవ శరీరం కాదు, ఆ జ్యోతి పుంజమే అలా అయింది. అలాంటి చమత్కారము ఇక్కడ మరి ఆ ఫోటోలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. యజ్ఞకొండల్లో షిర్డీ సాయిబాబా ప్రత్యక్షమైన ఒక ఫోటో ఉందా, ఇంత తీసుకురండి. అంటే అలాగనమాట, యజ్ఞకొండల్లో ఎలాగైతే షిర్డీ సాయిబాబా స్వరూపం ఇప్పుడు మీరు చూస్తారు ఎలా ప్రత్యక్షమైందో, అలాగే ఆయన పూజా కక్షలో ఆ జ్యోతిలో ఒక ఋషి ఆకారము కనిపించి మెల్లిగా ఒక మానవ శరీరాకృతి ధరించింది. ధరించాక ఈయన చూస్తున్నాడు దాన్ని. కొంచెం లోపల కొంచెం చిన్న కుర్రాడు కదా, 15 ఏళ్ల వాడు, కొంచెం గందరగోళం పడ్డాడు. అప్పుడు ఆ ఋషి ఆకృతి ఆయనకి ఆయన పూర్వజన్మలు చూపించి, ఆ జన్మలోనూ నేను నీకు మార్గదర్శనం చేశాను, ఈ జన్మలోనూ నేను నీకు మార్గదర్శనం చేస్తున్నాను అని ఆయన 3 జన్మలు చూపించింది. ఏంటది, 13వ శతాబ్దంలో కబీర్ గాను, 15వ శతాబ్దంలో సమర్థగురు రామదాస్ గాను, 19వ సెంచురీలో శ్రీరామకృష్ణ పరమహంస గాను నువ్వు జన్మించావు, అప్పుడు కూడా నేను నీకు మార్గదర్శనం చేశాను. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇలా పక్క వాళ్ళకి చూపిస్తూ పంపించండి, చూడండి అమ్మా, తర్వాత చూద్దాం. క్లాస్ మధ్య ఆ ప్రకాశాకృతి ఎలా ఉంటుందో చూపించడానికి చెప్తున్నాను. క్లాస్ అయిపోయాక అడిగిన వాళ్ళకి ఇవ్వండి. చాలు చాలు, పక్క వాళ్ళకి చూపిస్తే వెళ్ళిపోండి. సిద్ధిసాయి కనిపిస్తున్నాడా, అదే చూసి దండం పెట్టుకుని పక్క వాళ్ళకి ఇచ్చేయండి. అవి అలా కనిపించాడనమాట ఆ ప్రకాశ శరీరము. పూర్వజన్మలు చెప్పాడు, చెప్పాక ఈ జన్మలో నువ్వు కొన్ని విశిష్టమైనటువంటి సాధనలు చేయవలసి ఉంటుంది అని ఒక అఖండ జ్యోతి వెలిగించాలి. నువ్వు రోజుకి 8 గంటలు గాయత్రి మంత్ర జపం చేయాలి,
ఒక గంట రెండు గంటలు కాదు, ఎంత రోజుకి 8 గంటలు కంటిన్యూస్ గా 24 సంవత్సరాల పాటు గాయత్రి మంత్ర జపం చేయాలి. ఆహారం ఇష్టం వచ్చింది తినడానికి వీల్లేదు, ఒక గుప్పెడు బార్లీ గింజలు ఆవుకి పెట్టాలి నువ్వు. నెక్స్ట్ డే పేడలో కొన్ని బార్లీ గింజలు బయటపడతాయి, దాన్ని కడుక్కోండి. కడుక్కున్నాక ఆ బార్లీ గింజలు ఎండబెట్టి దాంతో రొట్టె చేసుకుని తిను. దేవుడికి తెలియాలి ఎన్ని బార్లీ గింజలు వచ్చాయో, ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు. ఆ ఆవు యొక్క పాలు మజ్జిగే తాగుతో, అంటే ఆ పాలుతో మజ్జిగ పెరుగు చేసుకో, పెరుగుని మజ్జిగ తాగు. ఇలాగ ఎన్ని రోజులు చేయాలి? 24 సంవత్సరాలు చేయాలి. అంటే ఆయన 16 ఏట నుంచి 40 ఏట వరకు ఆయన ఈ సాధన చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది నాతో ఏమడుగుతారు అంటే, మరి ఆయనకి ఆ గురువు లభించాడు కదా, మనకి గురువు ఎలా లభిస్తాడు కదా? సంవేదనలుంటే మీకు అర్థమైపోతుంది. సంవేదనల మాట ఎందుకు ఎత్తాను అంటే, ఆయనకి ఆయన గురువు ఏం చేయమని చెప్పాడో ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలో ఆయన గురువు ఆయనకేం చెప్పాడో చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన చెప్పింది మీకు చేస్తే మీకు గురువు ఎవరవుతారు? అవుతాడు కదా. అంటే ఆ సంఘటన చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటి, నాకు నా గురువు ఎలా చెప్పాడు, నేను ఫలితాలు ఎలా పొందాను. సంవేదన అంటే ఏంటి? అనుభూతి చెందటమేగా. మరి నేను నీకు ఇది చెప్తున్నాను అంటే మనకి గురువు ఎవరు కదా. ఎందుకు ఆ మాట చెప్తున్నాను, మనం ఆ సంవేదనను అర్థం చేసుకో. ఆయనకి ఆయన గురువు గారు వచ్చి చెప్పారు, సరే మరి ఇది ఎవరు చెప్తున్నారు మనకి? నేను చెప్తున్నానా మీకు? ఆయన రాసింది చెప్తున్నాను నేను మీకు. న్యూటన్స్ లాజ్ నేను క్లాసులో చెప్తున్నప్పుడు నేనా చెప్తున్నాను? న్యూటన్స్ లాజ్ న్యూటన్ చెప్తున్నాడు ఆ లాజ్ కాదా? న్యూటన్ అలా చెప్పాడు అని నేను మీకు చెప్తున్నా, కానీ అది చెప్పింది నేను కాదు. ఎవరు? న్యూటనేనా కాదా? నేను చెప్పటం లేదు. నేనేం చెప్తున్నాను, న్యూటన్ ఇది చెప్పాడు బాబు, ఈ నియమాలు న్యూటన్ చెప్పాడు, న్యూటన్ చెప్పాడు, అది ఆచరిస్తే ఫలితాలు వచ్చాయి. నేను చెప్పటం వల్ల వస్తాయి ఆ ఫలితాలు? దేనివల్ల వచ్చాయి ఫలితాలు? న్యూటన్ చెప్పాడు కనుక వచ్చాయి. మరి ఇక్కడ ఫలితాలు ఎందుకు వస్తాయి మీకు? నేను చెప్పటం వల్ల ఏం రాదు, నేను ఆయన చెప్పాడని చెప్తున్నాను. మరి ఆయన ఎటువంటి వ్యక్తో చెప్పటానికి ఉదాహరణ ఇచ్చాను నేను. ఓ రామకృష్ణ పరమహంస స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఓ కబీర్ దాస్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఓ సమర్థ గురు రామదాస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు ఇప్పుడు నేను మీకు ఇది చెప్తున్నాను. నా జీవితమే ఒక ప్రయోగశాల. మీరు కనుక నేను చెప్పినట్టు జీవిస్తే మీకు ఈ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అర్థమవుతుందా? ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చి చదవండి. అలాగే వచ్చాక ఇది ఎప్పుడు జరిగింది? 1926లో జరిగింది. 24 సంవత్సరాలు చేశాడు ఆయన. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 26 + 24 1950 తర్వాత ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ గాయత్రి పరివార్ అనేటటువంటి సంస్థను స్థాపిస్తూ తన 60వ ఏట మధురలో ఉన్నటువంటి తన అఖండ దీపాన్ని హరిద్వార్కి షిఫ్ట్ చేయటానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. 60 ఏళ్ళు వయసు వచ్చాక ఈ ఆర్టికల్స్ ఇప్పుడు నేను చదువుతున్నది అప్పుడు ఆయన చెప్పినటువంటి విశేషాలు. మధుర నుంచి ఆయన హరిద్వార్ వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంది ఆయన ఆంతరింగిక శిష్యులు ఏమన్నారంటే, గురువు గారు మీరు హిమాలయాలకు వెళ్తున్నారు, హిమాలయాల నుంచి మళ్ళా హరిద్వార్కి వస్తారో రారో మాకు తెలియదు, మీ జీవిత విశేషాలు మీ సాధనల గురించి మాకు ఎప్పుడు మీరు చెప్పలేదు, మీరు ఇంకా వెళ్ళిపోతున్నారు కనుక మధుర వదిలేసి ఇప్పుడైనా మాకు కొంచెం విషయం మీ గురించి చెప్పుకుంటే, మీరు ఎలా ఈ సాధనలు అవి చేశారో చెప్తే బాగుంటుంది అని అడిగారు. దానికి స్పందించి 1971 జనవరిలో ఆయన ఒక మంత్లీ మ్యాగజైన్ 1940 నుంచి స్టార్ట్ చేశారు. ఆ మంత్లీ మ్యాగజైన్ లో రాసినటువంటి నా వాళ్లతో నా మాట అనేటటువంటి ఒక 4 పేజీలు ఆయన ప్రతి నెల రాస్తారు ఆ మ్యాగజైన్ లో. అందులో రాసినటువంటి విశేషాలు ఇవి, నా వాళ్లతో నా మాట. హెడ్డింగ్ ఏంటది? నా వాళ్లతో నా మాట. సంవేదనలు ఏమైనా కదిలేయా మీకు? ఏంటి దాని హెడ్డింగ్? మీరెవరు? ఆయన వాళ్లేగా. మరి అది సంవేదన అంటే నీకు అది అర్థం కాకపోతే ఆధ్యాత్మిక బిగ్ జీరో. నా వాళ్ళతో నా మాట అని ఆయన ఎవడికి రాశాడు? ఎవడు చదివితే వాడికి. మరి మేము చదవటం లేదండి, వింటున్నాము. ఫస్ట్ స్టెప్ లో ఉన్నారు. ఇంకేముంది? దాని తర్వాత కీర్తన, దాని తర్వాత స్మరణ ఉంటే అయిపోయాయి. అంచేత ఈ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత, అటువంటి మహనీయులు రాసినటువంటి పుస్తకాలను కేవలం ఒక ఫ్యాక్ట్ చెప్పటానికి మాత్రమే కాదు, ఒక అగ్ని మీలోకి వెళ్తుంది, ఒక ఫైర్ మీలోకి వెళ్తుంది, చెయ్యాలి అనేటటువంటి సంవేదన మీలోకి వస్తుంది. కానీ ఆ సంవేదన గేట్ దాటిపోగానే ఆగిపోకుండా చూసుకోండి, ఆ ప్రమాదం ఉంది. ఇక్కడ బాగానే ఉంటుంది. అంచేత ఇంకెప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. చేత నా వాళ్లతో చాలా మంది పరిజనులు నా సాధన, దాని ఫలితాల గురించి విచారముగా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇది స్వాభావికమే. నా భౌతిక స్థూల జీవితంలో బహిర్గతమైన అంశాలు లోకుల దృష్టిలో అద్భుతమైనవి. వానిలో రకరకాల సిద్ధులు, చమత్కారాలు, అలౌకికమైన సంఘటనలు గమనించవచ్చు. వాటి వెనక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి అనే ఉత్సాహము స్వాభావికమే. అందువల్ల పరిజనులు నా ఆత్మకథ తెలుసుకోవాలి అని ఈ రోజులలో నన్ను బలవంతము చేయుట అకారణము కాదు. అర్థమవుతోంది కదా? నేను ఎప్పుడూ ఏది దాచిపెట్టాలి అనుకోలేదు. మోసగించుట, కపటము నాకు అలవాటు లేదు. నా వివక్షత ఏమిటంటే, ప్రపంచ నాటక రంగములో నా పాత్ర ప్రత్యక్షముగా శారీరకముగా ఉన్నప్పుడు వాస్తవాన్ని తెలిపితే దర్శకుల దృష్టి ఇంకొక దిశకి మళ్ళుతుంది. అందువల్ల ఆదర్శాల కొరకు ఏ కర్తవ్య నిష్టను నేను అందరిలోనూ జాగృతం చేయదలుచుకున్నానో, ఆ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోండి. అందువల్ల ఆదర్శాల కొరకు ఏ కర్తవ్య నిష్టను నేను అందరిలోనూ జాగృతం చేయదలుచుకున్నానో, ఆ ప్రయోజనము సిద్ధించదు. వ్యక్తులు ఈ రహస్యాల జంజాటములో ఇరుక్కుంటారు. అందువల్ల నా వ్యక్తిత్వము కూడా వివాదాస్పదం అవుతుంది. అప్పుడు నేను ఏమి చెయ్యాలో, ఇతరుల చేత ఏమి చేయించటానికి నేను పంపబడ్డాను, దానికి చాలా అవరోధాలు ఏర్పడతాయి. ఈ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నేను ఏమి చెయ్యాలో, ఇతరుల చేత ఏమి చేయించటానికి నేను పంపబడ్డాను, దానికి చాలా అవరోధాలు ఏర్పడతాయి. నిస్సందేహముగా నా జీవితము అలౌకికతలో నిండింది. నా జీవితంలో రహస్యమయ తెరలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయంటే, సమయానికి ముందే వాటిని ఎత్తేస్తే చాలా అరిష్టాలు సంభవిస్తాయి. అందువల్ల నా తరువాత వచ్చే వాళ్లకి నా జీవితాన్ని ప్రామాణికత అనే గీచురాయితో అన్ని విధాల అన్ని కోణాలలో పరీక్షించి ఆధ్యాత్మిక విద్య ఎంత సమర్థమైనదో, ఎంత సారగర్భితమైనదో నిరూపించే బాధ్యత అప్పగిస్తున్నాను. అంటే ఈయన జీవితము మీకు ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటి అంటే, అది ఆధ్యాత్మిక విద్య ఎంత సమర్థమైనదో, రెండవది ఎంత సారగర్భితమైనదో నిరూపించే బాధ్యత అప్పగిస్తున్నాను. ఈ పరుశువేది స్పర్శతో ఒక అతి సాధారణ వ్యక్తి తన తుచ్చ కాయ కళేబరములను స్వర్ణము వలె బహుమూల్యముగా చేసుకున్నటలో ఎలా సమర్థుడయ్యాడు, ఎలా సఫలత పొందాడో తెలుసుకుంటారు. నా దృష్టితో నా జీవితంలోని అనేక రహస్యమయ సంఘటనల సమయము వచ్చినప్పుడు పరిశోధనలు చేయవచ్చు. అప్పుడు ఈనాడు నాకు చాలా దగ్గరగా ఉన్న పరిజనులు కొంత సహాయపడవచ్చు. దానికి ఇంకా సమయమున్నది. అందువల్ల వాటి మీద తెరలు అలాగే వేసి ఉంచాలి. ఇంత ఒకటి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చాలా రహస్యమైనటువంటి జీవితం నాది, దాని మీద అనేక తెరలు ఉన్నాయి. దాని మీద ఉన్నటువంటి తెరలు, సశరీరముగా నేను ఉన్నంత వరకు నేను దాని మీద నుంచి తెర తీయనివ్వను. ఆయన శరీరం ఎప్పుడు వదిలేశాడు అంటే 1990లో శరీరం వదిలేశాడు. ఇప్పుడు ఆ తెరలు తీయబడుతున్నాయి. కానీ రహస్యమే తెరలు ఎత్తేటప్పుడు ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, ముందే కనుక ఆ రహస్యాన్ని నేను చెప్పేస్తే వివాదాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ నేనే శ్రీరామకృష్ణ పరమహంసని,
సమర్థ గురు రామ్దాస్ ని కబీర్ ని అని ఆయన బతికుండగా ఆయన రాయనివ్వలే. 1985 లో ఆయన సూక్ష్మీకరణ సాధనలో 5 సంవత్సరాల పాటు తన ఒక కోశం తర్వాత ఒక కోశాన్ని అగ్నిలో ఆహుతి వేసుకున్నాడు. ఇంకేత 1984 తర్వాత ఇంకా ఆయన బయటకు రాలే. ఆయన ఎవరు సశరీరముగా చూడలేదు. కానీ 6 ఏళ్ల పాటు ఆయన ఇంకా హరిద్వార్ లోనే ఉన్నారు. కానీ ఆ ఇద్దరు ముగ్గురికి కనిపించేవారు లోపల. ఆయన విశిష్ట సాధన చేసుకున్నారు. అప్పుడు దీన్ని బహిర్గతం చేశాడు. నేను శ్రీరామకృష్ణ పరమహంసని, నేను సమర్థగురు రామదాసుని, నేను కబీర్దాసుని అని. మీకందరికీ నేను ఒక విచిత్రమైనటువంటి ఫోటో ఇస్తున్నాను. విచిత్రం ఎందుకంటున్నాను అంటే అక్కడ మీరు గమనిస్తే సూర్యుడి యొక్క బొమ్మ కనిపిస్తుంది. గురుసత్తా ఫోటో చూపించండి. ఒకసారి మీరందరూ చూశారు కదా గురుసత్తా ఫోటో, ఆ దగ్గర ఉన్న వాళ్ళకి చూపించండి. అక్కడ ఏముందో చూడండి. సూర్యుడు ఉన్నాడు. కోణాలలో శంఖము చక్రము గదా పద్మము ఉంది. కనిపిస్తోందా? ఈ ఫోటో మీరందరూ ఉంచుకోండి అని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను నేను? మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పటం లే, మీ బంధువులకి, మీ మిత్రులకి, మీ అందరికీ ఇవ్వండి. మీరు గురు పూర్ణిమ లోపల దీన్ని ఒక క్రాంతిగా, ఒక రివల్యూషన్ గా మీరు తీసుకెళ్ళండి. ఎందుకు అది అలా చెప్తున్నాను నేను, షిర్డీ సాయి ఫోటోకి షిర్డీ సాయికి తేడా లేదు అనేది మీకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది కదా. చాలా మంది జీవితాలలో సాయి చరిత్ర చదువుతున్నప్పుడు మనకు ఒక అనుభూతి వస్తుంది, ఒక సంవేదన వస్తుంది. ఏంటి అంటే సాయికి, సాయి యొక్క ఫోటోకి తేడా లేదు. పతంజలి యోగ సూత్రాలలో ఒక ఫార్ములా ఇచ్చాడు. ముక్తి చెందినటువంటి ఆధ్యాత్మిక జీవితంలో తన్ను తాను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఫోటోని చూసినా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు పోతాయి. చేత ఒక షిర్డీ సాయి ఫోటోయే మీకు అన్ని ఫలితాలు ఇస్తే అక్కడ ఎవరున్నారు మీకు? గురు సప్త అని చెప్తున్నాను నేను. ఒక గురువుల యొక్క పరంపర ఉంది అక్కడ. వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులే, సిద్ధపురుషులే. అంచేత ప్రతిరోజు దానికి మీరు నమస్కరించుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఒక షిర్డీ సాయి ఫోటోయే మీకు అన్ని ఫలితాలు ఇస్తే లాజికల్ గా ఊహించండి. మీరు నా కోరిక అది, మొట్టమొదట మీరు గురువులని గుర్తించటం నేర్చుకోండి. మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మీ గురువులో అందరు గురువుల్ని చూడగలరు. గురువుల్ని మార్చుకుంటాం మూర్ఖత్వం. గురువుల్ని మార్చుకోకండి. మార్చుకుంటూ పోతే అసలు అక్కడే చేరారు. ఇవాళ ఒక గురువు అంటారు, రేపు ఇంకో గురువు అంటారు. కానీ నేను ఇచ్చినటువంటి ఆ ఫోటోలో నా ఉద్దేశం ఏమిటి అంటే మీ గురువులో ఈ గురువులందరినీ చూసుకోండి. అది లక్ష్యం. అందుకని దాన్ని గురు సత్తా అన్నాం. సత్తా అంటే ఎస్సెన్స్. గురువుల యొక్క అర్థమైన ఎస్సెన్స్ అంటే ఈ గురు సత్తా ఏ శక్తిని ఉపయోగించుకుంటుంది, ఏ యోగ విద్యను ఉపయోగించుకుంటుంది అంటే ఇందాక నేను చెప్పాను, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యయం. ఈ యోగ పురుషుడు, యోగ సిద్ధి పృథ్వీ గ్రహానికి దేని వల్ల వస్తుంది అంటే సూర్యుని వల్ల వస్తుంది. అది ఆ సూర్యుడి యొక్క బొమ్మ మధ్యలో ఉంది గురుసత్తాకి. అక్కడ 12 పొడుగాటి కిరణాలున్నాయి, 12 చిన్న కిరణాలున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించుకుంటే అవి గాయత్రి మంత్రం యొక్క 24 శక్తులకి సూచిక. అందులో 12 శక్తులు దక్షిణ మార్గానికి సంబంధించినటువంటి శక్తులు ఉన్నాయి, 12 వామ మార్గానికి సంబంధించినటువంటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నింటినీ మొట్టమొదట మీరు వినాలి. అది శంఖము. దాని తర్వాత వాటిని ప్రతిరోజు సైక్లిక్ ప్రాసెస్ లో మీరు ఆచరించాలి. అది చక్రము. ఆచరించడానికి మీకు అనేక అడ్డంకులు వస్తాయి. ఒకరోజు బంధువులు రావచ్చు, ఒకరోజు టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్ రావచ్చు, ఇంకోసారి మీకు జలుబు చేయవచ్చు, ఇంకోసారి తలనొప్పి రావచ్చు, ఇంకోసారి ఎందుకు చేయాలి అనేటువంటి సంశయం రావచ్చు. అప్పుడు దేన్ని ఉపయోగించాలి? మీరు గాథాని ఉపయోగించి దాన్ని మొత్తాలి. నోరు మొయ్, బంధువు వచ్చినా, తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, నేను ఎందుకు చెయ్యాలి అని అనిపించినా, నథింగ్ డూయింగ్, చెయ్యాలి. అయి విని ప్రతిరోజు ఆచరిస్తూ అడ్డంకులు లేకుండా గదతో బాధతో ఉంటే ఏం జరుగుతుంది? సూర్యుడి కిరణాలు పద్మాన్ని ఎలా వికసింపజేస్తాయో మీ జీవితాలు కూడా వికసింపబడతాయి. శంఖం, చక్రం, గద, పద్మం. ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, అది చాలా ముఖ్యమైనది అని. దాని తర్వాత ఈ గురు సత్తాకి అందరు గురువులకి ఉన్నటువంటి లింక్ ఈ క్లాసెస్ లో నేను చెప్తాను. అందరూ ఎలా ఒకదాంతో ఒకళ్ళు లింక్ అయ్యారు, థియోసాఫికల్ సొసైటీతో, అరవిందో సొసైటీతో, సాయి పరివారంలో సిద్ధి సాయి సమాజము, సత్యసాయి బృందముతో, రమణ మహర్షి బృందము, జల్లేళముడి బృందముతో, శ్రీరామకృష్ణ పరమహంస శారదా మాతతో, ఈ గురుసత్తా అందరితోనూ కూడా ఒకే సూర్యకిరణ చేతనత్వము. దానిలో మీరు కూడా అంశీధరులే, మీలో కూడా ఆ సూర్యుడు యొక్క అంశే ఉంది, ఆ గురువు యొక్క అంశే ఉంది. కనుక మీరు ఆ భగవత్ సూర్యుడిని కనుక ఉపాసన చేయగలిగితే మీ యొక్క కమలాలు కూడా వికసిస్తాయి. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. ఇవాళ 15 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పాలనుకున్నాను, 8:15 వరకు చెప్తాను నేను. టైం చూసుకుంటున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఎప్పుడు టైంకి ఆపుతా, కానీ నేను అడిగి చెప్తున్నాను. 15 నిమిషాలు చెప్తే ఓకే కదా? రైట్. ఆత్మకథ వ్రాయమని అడిగే వారికి నా సాధనా క్రమం ఎలా నడిచిందో మాత్రమే తెలపగలను. వాస్తవానికి నా ఉపలబ్ధులన్నీ ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానం మీద ఆధారపడినవే. అండర్లైన్ చేసుకోండి, ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానము, అది బేసిస్. సాయి, సత్యసాయి మొట్టమొదట ఏ భజన పాడేటో మీకు తెలుసా? మానస భజరే గురు చరణం, దుస్తర భవసాగర చరణం, గురుసత్తా. ఇది బేసిస్. ఇంతవరకు మన జీవిత విధానం ఏంటంటే దేవతారాధన మీద ఆధారపడండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ చేంజ్ మీకు రావాలి. ఇప్పుడు ఇప్పుడు మీరు దేవతల మీద ఆధారపడటమే, గురువు మీద ఆధారపడబోతున్నారు. మీ జీవితాలలో ఇంకా గురువు ప్రముఖ పాత్ర వహించాలి, దేవతలు కాదు. గురు గోవింద్ దోవు ఖడే కాకేలాగూ పాయ్, బలిహారి గురు ఆపనే గోవింద్ దియో బతాయ్, కబీర్ అంటాడు. ఒకరోజు అర్ధరాత్రి ఈయన గారు పడుకునుంటే, ఈయన గారు అంటే ఎవరు, కబీర్ గారు పడుకునుంటే తలుపు మీద చప్పుడైంది, కొట్టారు ఒక తలుపు. న్యాచురల్ గా అర్ధరాత్రి తలుపు కొడితే మరి ఒళ్ళు మండుతుంది, ఈయనకి ఒళ్ళు మండింది, తలుపు తెరిచాడు. తలుపు తెరిస్తే ఎదురుకుండా ఎవరు కనిపించారట, గురు గోవింద్ దోవు ఖడే, గురువు ఉన్నాడు గోవిందుడు ఉన్నాడు, ఇద్దరు ఎదురుకుండా వచ్చారుట. గురు గోవింద్ దోవు ఖడే కాకే ఇలాగూ పా, ఇప్పుడు ప్రోటోకాల్ ప్రాబ్లం వచ్చింది. ముందు ఎవరికి దండం పెట్టాలి? గురువుకు దండం పెట్టాలా, భగవంతుడికి దండం పెట్టాలా? అప్పుడు ఏమన్నాడంటే, గోవిందుడికి నేను దండం పెట్టను అన్నాడు ఆయన. బలిహారి గురు ఆపనే, బలిహారి అంటే ప్రైజింగ్ అనమాట, ఓ అన్నా. బలిహారి గురు ఆపనే గోవింద్ దియోబత, ఈయన గోవిందుడు అని నువ్వు చెప్తే కదా నాకు తెలిసింది. నువ్వు చెప్పకపోతే జత భగవంతుడికి నేను దండం పెట్టను, గురువుకే దండం పెడతాను అనే సంవేదనలు మనలోకి రావాలి. సాధారణంగా చాలా మందికి గురువు కంటే భగవంతుడి మీద మరి భయం ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఆధ్యాత్మిక జగత్తులో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి క్లాసెస్ లో చాలా గొప్పతనం ఆవిడికి ఇవ్వాలి అంటే గురువుకి ఇవ్వాలి, ఆ మార్పు తెచ్చుకోవాలి. ఈ మార్పు తెచ్చుకోవటానికి ఇంకొక చిన్న ఫార్ములా చెప్తాడు కబీర్. శీష్ దియే గురు మిలే తో భీ సస్తాగా, నువ్వు ప్రాణాలు ఇచ్చేసైనా శిరస్సును ఇచ్చేసైనా నీ గురువు లభిస్తే నువ్వు చాలా చౌకగా గురువును సంపాదించావు అన్నది గుర్తుంచుకో. అంటే నీ జీవితం కంటే కూడా గురువు లభించటం చాలా ముఖ్యం. అంచేత ఆ ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానము అంటే గురువు అనేటటువంటి ప్రభువు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించటమే నా ఫస్ట్ పాయింట్. అది తెలిస్తే చాలు మీకు. అంచేత మీరు సాయి భక్తులు అవుతే ఎలా జీవించాలి? సాయి ఎలా జీవించాడో అలా జీవించాలి, అప్పుడు మీరు సాయి భక్తులు. రామకృష్ణ పరమహంస భక్తులు అవుతే రామకృష్ణ పరమహంస ఎలా జీవించాడో అలా జీవించాలి. శ్రీ అరవిందో భక్తులు అవుతే శ్రీ అరవిందో ఎలా జీవించాడో అలా జీవించండి. లారీ మాచే భక్తులు అవుతే ఆయన ఎలా జీవించాడో అలా జీవించాలి. బ్లావెట్కి ఆవిడ ఎలా జీవించిందో అలా జీవించండి. అది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఆధునిక విద్యా విధానంలో మీరు చేస్తున్నది అదే కెమిస్ట్రీ చదవాలి అంటే మీ జీవితం ఎలా ఉంటుంది?
కెమిస్ట్రీ వాళ్ళు ఎలా జీవించారో అలా జీవిస్తారు కాదా? ఇంజనీర్ అవ్వాలి అంటే ఎలా జీవిస్తారు మీరు? ఇంజనీర్లు ఎలా జీవించాలో అలా జీవించాలి. డాక్టర్లు అవ్వాలంటే ఎలా జీవించాలి? అంటే మీకు ఏ విద్య నేర్పుతున్నారో, ఆ విద్య నేర్పిన గురువులు తన జీవితంలో ఎలా జీవిస్తున్నారో అలాగే కదా జీవిస్తున్నారు. అదే ఇక్కడ మనం మర్చిపోతాం. ఇక్కడ కూడా మీరు, మనము ఎవరిని గురువుగా భావించుకున్నామో ఆ గురువు ఎలా జీవించాడో అలా జీవిద్దాం. కానీ గురువులందరికీ కేంద్రీకృతమైనటువంటి ఆ సూర్యుడిని మాత్రం మరవవద్దు. ఎందుకంటే గురువు అంటే అర్థం ఏంటి అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు. ప్రపంచంలో అంధకారాన్ని పోగొట్టే శక్తి ఎవరు? సూర్యుడే. చంద్రుడు కూడా సూర్యుడు యొక్క ప్రతిబింబ రిఫ్లెక్ట్ అయినటువంటి కిరణాలతోనే అంధకారాన్ని పోగొడుతున్నాడు. అంచేత ఈ గురువు యొక్క సత్తా ఎస్సెన్స్ ఏంటి అంటే జ్ఞాన భాస్కరుడు. ద సన్ యాజ్ ఎ నాలెడ్జ్. సూర్యుణ్ణి మీరిప్పుడు వేడి వెలుతురు ఇచ్చేటటువంటి వ్యక్తిగానే చూస్తున్నారు. సూర్యుణ్ణి మనము జ్ఞానము ఇచ్చేటటువంటి గురువుగా గుర్తించటం లేదు. దాన్ని మనం ఎలా గుర్తిస్తాము చూద్దాము. నా ఉపలబ్ధులు, ఉపలబ్ధులంటే నీకు తెలుస్తుంది కదా, ఈయన పొందినటువంటి చమత్కారాలన్నీ కూడా ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానం మీద ఆధారపడినవే. దీనిని తెలుసుకునగలిగితే ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఆత్మిక ప్రగతి, దానివల్ల లభ్యమయ్యే విభూతులు పొందే ఆనందమే మార్గము సులభమవుతుంది. గ్యారంటీ ఏమిస్తున్నాడు? ప్రభు సమర్పిత జీవితము, గురువు సమర్పిత జీవితము, గురువు ఎలా చెప్పాడో అలా నేను నువ్వు జీవించగలిగితే ఏం జరుగుతుంది అంటే విభూతులు పొందే ఆనందమయ మార్గము. భగవద్గీత దశమ 10వ అధ్యాయంలో విభూతి యోగం అని చెప్తాడు. ఆ విభూతులు నువ్వు కూడా పొందవచ్చు. అంటే ఓ పక్షుల్లో వైనతేయుడు నేను, మృగాలలో సింహాన్ని నేను, రకరకాలుగా చెప్తాడు ఆయన. భక్తులలో, దైత్యులలో ప్రహ్లాదుని నేను, అక్షరాలలో అకారాన్ని నేను. ఇలాగా ఆ 10వ అధ్యాయంలో విభూతులన్నీ చెప్తాడు. అంటే మీరు ఆ ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ అవుతారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో హైయెస్ట్ పోస్ట్కి వెళ్తారు అనేటటువంటిది గ్యారంటీ. విభూతి అంటే అది. అంచేత ఎప్పుడైతే మీరు ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానాన్ని అవలంబిస్తే విభూతులు పొందే ఆనందమయ మార్గము మీకు సులభమవుతుంది. నా కలము ద్వారా పాఠకులు ఇంత మాత్రమే పొందగలరు, దానితోనే సరిపెట్టుకోవాలి. 1971లో ఆయన రాశాడు కనుక ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను. ఏం చెప్తాను నేను? విభూతులు మీరు ఎలా పొందవచ్చు? విభూతి అంటే అర్థమైందా మీకు? ఏ ఫీల్డ్లో మీరు ఉన్నానో అందులో టాప్ మోస్ట్ లెవెల్. ఆ 10వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది కదా. ఏ ఫీల్డ్లో గుర్రము ఉచ్చైశ్రమాన్ని నేనంటాడు, ఏనుగా ఐరావతాన్ని నేనంటాడు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఏం చెప్తున్నాయి? నువ్వు ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నావో, నువ్వు ఏ ప్రాణి జగత్తుకి సంబంధించావో దాంట్లో నువ్వు ఎక్కడికి వెళ్తావు? హైయెస్ట్ పోస్ట్కి వెళ్తావు. ఇక్కడ గురువు గారు కూడా ఆ గ్యారంటీ ఇస్తున్నారు. నా 60 సంవత్సరాల జీవితంలో మొదటి 15 సంవత్సరాలు అందరి వలె సాధారణంగా గడిచింది. ఇందాక నేను చెప్పాను కదా, దాన్ని ఆయన శబ్దాల్లో వినండి. తర్వాత 45 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రసంగాలతో నా జీవితంలో కలుపుకుంటూ గడిపాను. ఈ ప్రయోగాలలో పూజ ఉపాసనాల పాత్ర చాలా తక్కువ. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఎంత పూజ చేశారు, ఎంత ఉపాసన చేశారు, ఎన్ని మాలలు గాయత్రి మంత్ర జపం చేశారు, ఎన్ని మాలలు రామమంత్రం చేశారు, ఎన్ని గంటలు భజనలు చేశారు, దాని ప్రాముఖ్యత చాలా తక్కువ అంటున్నాడు ఆయన. రోజుకి 6 గంటల చొప్పున 24 సంవత్సరాల గాయత్రి ఉపాసన కంటే దానితో పాటు జోడించబడిన మానసిక పరిష్కారము, భావనాత్మక ఉత్కృష్టత అభివృద్ధి ప్రయత్నాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే గురుదేవులు ఏం చెప్తున్నారు అంటే, నా జీవితంలో మీకు ఏ చమత్కారాలు కనిపించినా, ఏ విభూతులు కనిపించినా, ఏ సిద్ధులు కనిపించినా, రకరకాలైనటువంటి గురువుల ప్రతి గురువుల యొక్క చరిత్రలోనూ చమత్కారాలు కనిపిస్తాయి.
అంతేత శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలోనే చమత్కారాలు అనేది మీరు అనుకోకండి. చమత్కారాలు ప్రతి గురువు యొక్క జీవితంలోనూ కనిపిస్తాయి. కానీ ప్రతి గురువు యొక్క జీవితంలోనూ మీరు గమనిస్తే ఒకటి స్పష్టంగా తెలుస్తుంది, వాళ్ళ ఉపాసన సాధన ఎక్కువ లేదు. వాళ్ళు ఏ విధంగా ఉపాసన చేశారు, ఎన్ని పూజలు చేశారు, అవంతా ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోండి, అది మానసిక పరిష్కారము, భావనాత్మక ఉత్కృష్టత. మీ మైండ్ మారాలి, మీరు మనస్సులు మారాలి. ఇంజనీరింగ్ చదివే ముందు ఉన్నటువంటి మనస్సు, ఇంజనీర్ అయ్యాక ఉన్నటువంటి మనస్సు ఒకటేనా? ముందు వాడికి ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇంజనీర్ అయిపోయాక ఇంకా వాడు ఇంజనీర్ లాగే ఆలోచిస్తాడు కాదా? వాడికి ఇంజనీర్ లాగా ఆలోచించడం రాకపోతే వాడు ఇంజనీర్ కాదు, మెడిసిన్ లో జాయిన్ అయ్యాడు, చదివాడు. ఎలా ఆలోచిస్తాడు? డాక్టర్ లాగా ఆలోచిస్తాడు. వాడికి డాక్టర్ లాగా ఆలోచించడం రాలేదనుకోండి, డాక్టర్ కాదుగా. అలాగే ఏ విద్యలో అయినా ఆ విద్యలో మీరు ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి. ఇక్కడ ఎలా ఆలోచించాలి? మీరు మీ గురువు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి. అంచేత మీ ఆలోచనలు ఎలా మారాలి? మీరు అనుకుంటున్నట్టు ఆలోచిస్తే మీకు అర్థమైందా? ఇంజనీర్ లాగా ఆలోచిస్తే ఇంజనీర్ అయినప్పుడు, డాక్టర్ లాగా ఆలోచిస్తే డాక్టర్ అయినప్పుడు, గురువు లాగా ఆలోచిస్తే గురువు అవుతాం. సింపుల్ లాజిక్, ఆ మ్యాజిక్ చూసారా ఎంత సింపుల్ గా చెప్పాడు ఆయన. కానీ ఇంజనీర్ గా ఆలోచించటం ఒక రోజులో రాదు మీకు, వస్తుందా? డాక్టర్ గా ఆలోచించటం ఒక రోజులో వస్తుందా? మరి గురువు లాగా ఆలోచించటం అది ఒక రోజులో రాదు, దానికి 5 ఏళ్ళు పడుతుంది అని మీకు తెలుసు. నా అనుభవము, మా గురుదేవులు తర్వాత చెప్పిన దాన్ని బట్టి కూడా 5 ఏళ్ళు మీరు కరెక్ట్ గా మీ ఆలోచనలను మీ గురువు లాగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తే 5 ఏళ్లలో కూడా మీరు కూడా అలా ఆలోచించగలుగుతారు. అలా ఆలోచించగలిగితే అప్పుడు మీరేమవుతారు? గురువు అవుతారు. గురువు అవుతే గురువులో ఉన్నటువంటి సామర్థ్యము, గురువులో ఉన్నటువంటి చమత్కారాలన్నీ మీకు వస్తాయి. ఎంత సింపుల్ అది, కానీ ఆ కష్టము. ఆలోచన విధానంలో మార్పు రావాలి మీకు. విచారణ మరియు కార్యపద్ధతి పరిష్కృతము చేసుకుని ఉండకపోతే నా ఉపాసనా కర్మకాండ కూడా అనేకుల మంత్ర యంత్రములతో కూడిన పూజా ఉపాసనల వలె నిరర్ధకము అయి ఉండేది. అంటే మీరు చేసేటటువంటి ఆలోచన కార్యపద్ధతి రెండు కలవాలి. ఆలోచన కార్యపద్ధతి అది ఆధ్యాత్మిక జీవితంలో కలవదు. 10 గంటలు జపం చేయాలి అనుకుంటారు, కూర్చుంటారు, బెల్ కొడతారు, అప్పుడు స్నేహితులు వస్తాడు, మాల పక్కన పెడతారు, చాలా సిన్సియర్ గా అలా పంపించేసి వాళ్ళని వస్తా. ఆ వచ్చిన వాళ్ళు ఏమంటారు నీకు తెలుసా? శివాజీకి టికెట్లు దొరికి ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? నా మనసులో నువ్వు ఉన్నావు, నీకోసం కూడా నేను టికెట్ తీసుకున్నాను, నా ప్రేమని అర్థం చేసుకో, నువ్వు డబ్బు పెట్టాను, కారు వేసుకొచ్చాను, కారు దారిలో పాడైంది, అప్పుడు ట్యాక్సీకి మాట్లాడుకుని వచ్చాను, ఏంటి జపం అంటావు కదా? కరెక్ట్, రేపటి నుంచి మొదలవుతా. మన విచారణ కార్యపద్ధతి ఒకటి కాదు, అవునా? అది కరెక్ట్ చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో గురువుగారు గురువుగారు అంత అవటానికి ఆయన సింపుల్ లాజిక్ చెప్పాడు. రోజుకి 5 మాలలు గాయత్రి చేసుకున్నాను నేను, కానీ ఏ రోజు దాన్ని గ్యాప్ ఇవ్వలే. ఇక్కడ 10 గంటలు 20 గంటలు అని అనుకోకండి, మీరు ఏదో సింపుల్ గా పెట్టుకోండి. కొంచెం పెట్టుకున్నాక దానికి మాత్రం ఎప్పుడు బ్రేక్ ఇవ్వకండి. విచారణ మరియు కార్యపద్ధతిని పరిష్కృతం చేసుకుని ఉండకపోతే నా ఉపాసన కర్మకాండ కూడా అనేక మంత్ర యంత్రములతో కూడిన పూజా ఉపాసనల వలె నిరర్ధకం అయి ఉండేది. నా జీవన సాధన మీరు సఫలం అనుకుంటే, దానిలోని అలౌకికతకు కారణాలు వెతుక్కుంటే, దానికి ప్రధాన కారణము అంతరంగ బహిరంగ స్థితుల పరిష్కారమే అని తెలుసుకోవాలి. దాన్ని అండర్లైన్ చేసుకోండి. నేను చాలా దీని గురించి చెప్పాలి మీకు. అంతరంగ పరిస్థితులు అంటే ఏంటి? బహిరంగ పరిస్థితులు అంటే ఏమిటి? ఒక చిన్న సూచన ఇస్తాను నేను ఇవాళ. బహిరంగ పరిస్థితులన్నీ కూడా మన అంతరంగ పరిస్థితుల యొక్క అద్దాలే. అంటే మన అంతరంగ పరిస్థితి ఎలా ఉంటుందో బహిరంగ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక యాక్సిమ్ అంటాం మనం. యాక్సిమ్ అంటే మీకు తెలుసు కదా, స్వయం సిద్ధం అంటే దానికి ప్రూఫ్ ఇవ్వలేము మనం, బట్ ఇట్ ఈస్ రైట్. స్వయం సిద్ధాలు అంటాం అంటే యాక్సిమ్స్ అని. అంటే బాహ్య పరిస్థితికి కారణం ఏమిటి, మీ అంతరంగ పరిస్థితి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, నేను ఇలా కూర్చుని ఉన్నాం మనం మాట్లాడుకుంటున్నాం, ఓ దొంగాడు ఇచ్చాడు మనకి తెలియదు వాడు దొంగాడని, లోపలికి వచ్చి కూర్చున్నాడు, కాస్త ముందుకు వస్తున్నాడు. మనమేమనుకుంటాం, ఎంత భక్తుడో పాపం అక్కడ కూర్చోకుండా ముందుకు వస్తున్నాడు అని. కనుక అతను పోలీసు వాడు తెరవకుండా లోపలికి వచ్చాడు. కానీ పోలీసు వాడు వస్తే వాడిని మనం లోపలికి రమ్మంటాం, వస్తే రానిస్తాం. మనకి వాడు పోలీసు వాడు, వాడు భక్తుడే వింటానికి వచ్చాడు. ఈ దొంగాడు, వాడు భక్తుడే వింటానికి వచ్చాడు. కానీ దొంగాడికో అంతరంగ పరిస్థితి అంటే అర్థమైందా ఇప్పుడు? అంటే వాడి అంతరంగం వల్ల ఆ బాహ్య పరిస్థితి రియాక్షన్ ఇస్తున్నాడు. ఆ పోలీసు వాడు కాదు, వీడు వీడు కాదు మనకి. అంటే బాహ్య పరిస్థితులు దేని మీద ఆధారపడి ఉంటాయి? అంతరంగ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. మీ జీవితాలలో చమత్కారాలు ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఈ విషయం అర్థమవుతే, అంతరంగాన్ని కనుక మార్చుకోగలిగితే ఏమవుతుంది? బాహ్య పరిస్థితులు మారుతాయి. సింపుల్ సిద్ధులకి ఫార్ములా అది. కానీ ఇది ఒక రోజులో మార్చుకోలేరు మీరు, టైం పడుతుంది. కానీ సీక్రెట్ అర్థమైపోయింది కదా. చాలా స్పష్టంగా ఈయన మూడు ముక్కలలో మొత్తము ఆధ్యాత్మిక సిద్ధుల ఫార్ములా ఇచ్చేశాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే, ఆరో పేజీలో కింద నుంచి నాలుగో లైన్ చూడండి, ఆరో పేజీ, మానసిక పరిష్కారము భావనాత్మక ఉత్కృష్టత, అండర్లైన్ చేసుకోండి. అది ముందు మీరు చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి, కింద నుంచి మూడో లైన్, విచారణ మరియు కార్యపద్ధతిని పరిష్కృతం చేసుకోవాలి. కనిపిస్తుంది అందరికీ పుస్తకాలు ఉన్నవాళ్ళు, యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ లైన్. దాని తర్వాత ఏడో పేజీలో ఫస్ట్ లైన్ లోనే అంతరంగ బహిరంగ స్థితుల పరిష్కారము, అంటే మూడు ముక్కలలో కట్టే కొట్టే పెట్టేనండి. అలాగే మూడు ముక్కలలో మొత్తము ఆధ్యాత్మిక విద్య యొక్క రహస్యాన్ని చెప్పేశాడు. ఆ రహస్యాన్ని అర్థం చేసుకుంటే ఆ మూడు ముక్కలు చాలు మనకు. ఏంటవి? మానసిక పరిష్కారము, భావనాత్మక ఉత్కృష్టత అభివర్ధన, రెండోది విచారణ మరియు కార్యపద్ధతిని పరిష్కృతము చేసుకునుట, మూడవది అంతరంగ బహిరంగ పరిష్కారము స్థితుల పరిష్కారము, పూజా ఉపాసన గౌణము, అంటే పూజా ఉపాసన అంత ముఖ్యమైనవి కాదు. ఆత్మకథ యొక్క ఒక అంశము వ్రాసే దుస్సాహసము చేస్తూ నేను ఒకే తథ్యమును ప్రతిపాదిస్తున్నాను. నా పూర్తి మనోయోగమును పురుషార్థమును ఆత్మశోధనకే వెచ్చించాను. నా ఉపాసనను కూడా భావ పరిష్కార ప్రయత్నాలతో పూర్తిగా జోడించాను. అది బోల్డ్లో అక్కడే ఉంది, రేపు డిస్కస్ చేస్తాను అదేంటో నేను. ఇక పాఠకులు తెలియటానికి నా సాధనా విధానాలు చెప్తాను. ఆధ్యాత్మిక జీవితానికి మూడు మెట్లు ఉన్నాయి. మాతృవత్ పరదారేషు, రెండవది పరద్రవ్యేషు లోస్తవత్, మూడవది ఆత్మవత్ సర్వభూతేషు. ఈ మూడింటిని అధిరోహిస్తూ సుదూర లక్ష్యాలను పొందాను. జై గురుదేవ్. రేపు ఐ విల్ కంటిన్యూ.